మంది, నాయన ఎవరొస్తారయ్యా ఇంత దూరం? ఇంతకాలం తర్వాత 10 నెలల తర్వాత రామకథ వినపడింది ఇక్కడ. ఇప్పటి వరకు రామకథ చెప్పినవాడు లేడు, రామనామం చెవిన పడలేదు. నువ్వు వెళ్ళిపోతే ఎలాగోయ్, ఇంకొక రాత్రి ఉండి వెళ్ళు నాయన, రామకథ వినిపించబోయి రామనామం వినిపించింది అంటే ఆయన అన్నారు, అమ్మా నేను తొందరగా వెళ్ళాలమ్మా, వెళ్ళి రాముణ్ణి తీసుకురావాలి, లంకాపట్టణాన్ని అంతటినీ కూడా నాశనం చెయ్యాలి, రావణుణ్ణి సంహరించాలి, మీ ఇద్దరూ పట్టాభిషిక్తులై ఉండగా చూసి నేను తరించాలి, అందుకుని బయలుదేరుతానమ్మా అన్నారు. అంటే అమ్మంది, నాయన వానరులలో ఎవరు రాగలరు 100 యోజనముల సముద్రాన్ని గడచి? నువ్వంటే వచ్చావు, శక్తి కలిగిన వాడవు కనుక అండి. అంటే హనుమ యొక్క వినయం చూడండి, ఆయన అన్నారు, అమ్మ మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహ మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మ అందరికన్నా పట్టపురాణి దగ్గరికి పంపించేటప్పుడు, అంతఃపురంలో ఉన్న భార్య దగ్గరికి దూతని పంపించేటప్పుడు అత్యంత పనికిరాని వాణ్ణి పంపిస్తారు. నన్ను పంపించారమ్మా నీ దగ్గరికి, అంటే నేను అందరికన్నా తక్కువ వాణ్ణమ్మా. సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానరములు మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ, నాకన్నా గొప్పవారున్నారు, నాతో సమానులున్నారు, నాకన్నా తక్కువ వారు ఇంకెవరు లేరమ్మా సుగ్రీవుడి దగ్గర, అందుకుని నేను వచ్చానమ్మా అన్నారు. ఈ మాట వేరొకరైతే అనగలరండి? 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకెళ్ళి సీతమ్మ దర్శనం చేసిన మహానుభావుడు, అవునమ్మా నిజమే, ఎవరొస్తారమ్మా అనాలి. ఆయన అంటారు, అమ్మా అందరూ నాకన్నా అధికులు, నాతో సమానులమ్మా అంటారు. ఈ వినయం భక్తికి పరాకాష్ఠ. ఈ మాట చెప్పిన తర్వాత అమ్మ అందిట, భాష్ప గద్గదయావాచ మైథిలీ వాక్యమబ్రవీత్ హనుమన్ కుశలం బ్రూయ సహితం రామలక్ష్మణౌ. నాయన కన్నుల వెంట నీరు కారుస్తూ, రాముణ్ణి లక్ష్మణ సహితుడైన వాణ్ణి నేను కుశలమడిగానని చెప్పు అని అమ్మ చెప్పి, సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరణ్ముఖే సాదాంబు సశేష చంద్ర నిషేవ వైదేహ్య సుతాబభూవా. వానాకాలములో వచ్చినటువంటి నల్లటి మేఘములు శరత్కాలం వచ్చేటప్పటికి వాన కురిసేయడం వల్ల తెల్లటి దూది పింజలై ఆకాశమునందు వెళ్ళిపోతున్నట్టు, తనకి శోకమంతా పోయి సంతోషంగా ఉన్నప్పటికీ తన కొరకు రాముడు దుఃఖిస్తున్నాడన్న వార్త చేత మాత్రమే దుఃఖిస్తున్నదై శాంతస్వరూపాన్ని పొందినదై అమ్మ ఉందిట. ఆ ఆభరణాన్ని చేత్తో పట్టుకున్నారు, బయలుదేరారు. రాత్రి అమ్మని తెల్లవారుజామున అమ్మని చూశాను, మాట్లాడాను, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసి తే క్షణ త్రినుపాయామతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. ఇంకొక చిన్న పని ఒకటి ఉండిపోయింది. ఏమిటా పని? లోపల 10 తలల పురుగు ఒకటి ఉంది, దానికి ఒక 4 మాటలు చెప్పాలి. చెప్పకపోతే రేపు పొద్దున్న వాడి తలలు తరిగేస్తున్నప్పుడు వాడు ఏడుస్తాడు, శివ నీకు ఇన్ని అభిషేకాలు చేశాను, నువ్వు నాకు చెప్పలేదు, సీతమ్మ తల్లి సాక్షాత్ లక్ష్మణి, అందుకని వీడికి 4 మాటలు చెప్పాలనుకున్నారో ఏమో స్వామి, నందీశ్వర స్వరూపం కదా, శివుడికి నందికి అభేదం, అందుకని చెప్పాలనుకున్నారో ఏమో స్వామి ఆయన అనుకున్నారట, వీడిని ఎలా దర్శనం చేస్తాను? త్రినుపాయాన తిక్రమ్య, వీడికి సామం పనికిరాదు, దానం పనికిరాదు, భేదం పనికిరాదు, అందుకని వీడికి ఇష్టమైంది ఏదో ఒకటి నాశనం చేయాలి, చేస్తే వీడు తప్పకుండా నన్ను పిలిపిస్తాడు, అప్పుడు వెళ్ళి 4 మంచి మాటలు చెప్తాను, వింటే విన్నాడు, పోతే పోయాడు అని బయలుదేరాడు. ఏం చెయ్యాలి అనుకున్నారట. అనుకుని ఒక్కసారి తద్వనం అదితై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై చూర్ణితై పర్వతాగ్రైశ్చ బహువా ప్రియదర్శన భీమపరాక్రముడై పెద్ద స్వరూపాన్ని పొందినటువంటి వారై ఒక్కసారి ఆ అశోకవనమంతా గిర్ర 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 తిరిగారట. తిరిగేసరికి సావిహ్వలాశోకల్లతా ప్రతాన అని ఆయన యొక్క తొడల వేగమునకు ఆ చెట్లన్నీ విరిగి కింద పడిపోయేట. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద సరోవరముల యొక్క గట్లన్నీ తిరగదోయబడ్డాయి, ఆ నీళ్లన్నీ వరదలై ప్రవహిస్తున్నాయి, జంతువులన్నీ భయపడి పారిపోతున్నాయి, ఆయన చేసినటువంటి మహానాదమునకు ఎందరో రాక్షసులు మృతి చెందారు, జంతువులు గుండెలు బద్దలైపోయాయి, ఆయన యొక్క వక్షస్థలం తగిలి చెట్ల యొక్క కొమ్మలు విరిగి కింద పడిపోయాయి, అక్కడ ఉన్నటువంటి ఆ వనమంతా ఒక్క క్షణంలో విచిత్రమైనటువంటి స్వరూపాన్ని పొందేసింది. సావిహ్వలాశోకల్లతా ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. ఆ రావణాసురునికి అత్యంత ప్రియమైనటువంటి ప్రమదావనాన్ని భంజించారు. భంజించేసరికి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ కోలాహలాన్ని పొందారు. పొంది పరుగు పరుగున వెళ్ళారు సీతమ్మ తల్లి దగ్గరికి. పరుగెత్తికెళ్ళి ఇందాక ఈ కోతి చాలా చిన్న స్వరూపంతో చెట్టు మీద కూర్చుని నీ వంక చూసి కిచకిచలాడుతుండగా మేము విన్నాం, ఎవరా కోతి, ఏమా కథ అని అడిగారు. ఆవిడంది, యూయమే నాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాం విజానాతి న సంశయ. పాము కాళ్ళు పాముకి తెలియాలి, పాము కాళ్ళు పాముకి తప్ప ఇంకోళ్ళకి తెలుస్తాయా ఎక్కడున్నాయో, అలా మీ శత్రువులు మీకు తెలియాలి, నాకేం తెలుసంది యథార్థం కూడా. సీతమ్మ తల్లికే అసలు వచ్చిన వారు ఎవరో తెలియదు, ఆ శిశుపావృక్షం మీద కూర్చున్నవారు. ఆ తల్లి, అసలు నాకు ఆ వచ్చినటువంటి వారెవరో మొట్టమొదట్లో తెలియనే తెలియదు అని మిగిలిన కథ చెప్పే లోపలే వీళ్ళు పారిపోయారు అక్కడి నుంచి రాక్షసులు, ఆ స్వామి చేస్తున్నటువంటి కోలాహలానికి. అందుకని అమ్మకి అనృత దోషం పడదు, అసలు నేను చెప్పేది పూర్తిగా వింటే కదా మీరు నేను చెప్పింది అబద్ధమో లేదో చెప్పడానికి. అందుకని పైగా దేనికన్నా గొప్పది భూతదయ, ఇంకొక ప్రాణిని కాపాడడం గొప్ప విషయం, అందుకని అమ్మకి అనృత దోషం రాలేదన్నారు. ఈ మాట చెప్పారట ఈ రాక్షస స్త్రీలందరూ పరుగు పరుగున రావణాసుడు అంతఃపురానికి వెళ్ళారు. వెడితే అక్కడ వాడు కూర్చుని ఉన్నాడు. ఈ రాక్షసులు వెళ్ళి చెప్పారు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, అది చాలా సూక్ష్మ స్వరూపంతో శిశుపావృక్షం మీద కూర్చుని నువ్వంత కామించిన సీతమ్మతో మాట్లాడింది. ఇప్పుడు అది భీమరూపాన్ని పొంది అశోకవనాన్నంతటినీ భంజించింది. ఒక్క సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షాన్ని మాత్రం విడిచిపెట్టింది అన్నట. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్ ఆశ్రబిందవ దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం సాక్షిశ స్నేహబిందవ. దీపంలో బాగా నూనె ఎక్కువైపోయింది అనుకోండి, ఆ దీపపు ఒత్తికి ఉన్నటువంటి నూనె బొట్టుతో పాటుగా అగ్నిహోత్రము కింద పడినట్టు తను అంత కామించినటువంటి స్త్రీతో వేరొక వానరుడు వచ్చి మాట్లాడాడనేటటువంటి మాట వినగానే రావణాసురుని కన్నుల వెంట ఒక పక్క దీప్తి ఒక పక్క ఆగ్రహము వేడి రెండింటితో కూడినటువంటి కన్నీటి బొట్లు కింద పడ్డాయి. కింద పడ్డాయి, వాడికి ఆగ్రహం వచ్చింది. 80,000 మంది కింకరుల మూకని పిలిచాడు. పిలిచి మీరు వెళ్ళి ఆ వానరాన్ని పట్టి తీసుకురండి అన్నాడు. వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళే లోపల స్వామి ఆ అశోకవనాన్ని భంజించి ఒక తోరణం ఎక్కి కూర్చున్నారు. తోరణం అంటే పైన ఉండేటటువంటి ఆ లక్ష్మి కమ్మి అంటారు. ద్వారానికి ఇటొక గడప, పైన ఒక చెక్క, ఇటు పక్కన ఒక కర్ర ఉంటాయి. ఉన్న తోరణాన్ని వీటికి వేటికి కట్టాం, తోరణాన్ని ఒక్క పైన ఉన్న కమ్మికే కడతాం, అందుకని దాన్ని లక్ష్మీ కమ్మి అని తోరణము అని పిలుస్తారు. అటువంటి తోరణం ఒకటికి కూర్చున్నారు. కూర్చుని స్వామి జయమంత్రం చెప్తున్నారు. దీన్ని జయమంత్రము అంటారు. పరమ ప్రఖ్యాతి వహించినటువంటి మంత్రం. వీటిని శ్లోకాలు అనరు సంప్రదాయంలో, మంత్రములనే పిలుస్తారు. ఆ మంత్రములను విన్నంత మాత్రం చేత, ఆ మంత్రములను చదివినంత మాత్రం చేత కార్యసిద్ధి కలుగుతుంది అని పెద్దలెందరో విశ్వసించి ఉన్నారు. జయచ్చితి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజయతి సుగ్రీవో రఘవేణాభిపాలితః దశోహం కోసలీంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అన్నారు. దీనికి మూలమంత్రాన్ని కలుపుతారు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం అని. అది యుద్ధకాండలో ఇంద్రజిత్ చెప్పాడు. ఇంద్రజిత్తుని ఏ ఆయుధాన్ని ప్రయోగించి ఏ అస్త్రాన్ని ప్రయోగించినా వాడు నిహతుడు అవ్వట్లేదు. అప్పుడు ఇంద్రజిత్ చెప్పాడు, ధర్మాత్మ సత్యసంధశ్చ, మా అన్న రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది, రాముడు దశరథుడి కుమారుడే అయితే. ఎందుకని కొంతమంది పాయస పాత్ర యొక్క అనుగ్రహం చేత పుట్టినవాడు రాముడు దశరథుడు కొడుకేమిటన్నారు. దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణం అన్నాడు. నేను వేసిన ఈ బాణమునకు ఇంద్రజిత్ శిరస్సు డుళ్ళి కింద పడుగాక అన్నాడు. అలాగే పడిపోయింది. అందుకని రాముని యొక్క శీలాన్ని నిరూపించినటువంటి శ్లోకం కాబట్టి దాన్ని మూలమంత్రము అని పిలుస్తారు. దాన్ని జయమంత్రానికి కలిపి చదువుతుంటారు. సాధారణంగా స్వామి హనుమ చెప్పినది మాత్రం జయమంత్రం. జయచ్చటి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. మా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణునితో కలిసి శోభిల్లుతున్నారు. ఆయన చేత, ఆయన అనుగ్రహము చేత పోషింపబడుతున్నటువంటి సుగ్రీవుడు అతిశయంతో వర్ధిల్లుతున్నాడు. నేను ఆ రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః అంటారు. అక్లిష్టకర్మణః అంటే ఇక్కడ సాక్షాత్ పరబ్రహ్మముగానే చెప్పాడు అన్నారు. అందుకని రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మరుతత్మజ. నా పేరు హనుమ, నేను శత్రు సైన్యాన్ని మర్దించడంలో పేరుకొన్నటువంటి వాడిని. నాకు శత్రు సైన్యాన్ని మర్దించడానికి నాకు వేరే ఆయుధాలు అక్కర్లేదు. నేను చేతిలో కోదండం పట్టుకోను, ఆయుధాలు పట్టుకోను, శిలాభిస్తు ప్రహరత రాళ్లతో కొట్టి చంపేస్తాను. పాదపైస్త సహస్రశ నా పాదముల కింద పెట్టి తొక్కేస్తాను, నా మోచేతులతో పొడుస్తాను, నా అరిచేతులతో మర్దించేస్తాను, నా వక్షస్థలముతో కొట్టి చూర్ణము చేస్తాను. నన్ను అడ్డగలిగినటువంటి వాడు ఉండడు. నేను శిలాభిస్తు ప్రహరత పాదపైస్త సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం, ఈ లంకా పట్టణాన్నంతటినీ పట్టి పీడించేస్తాను. అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం, మాయమ్మ సీతమ్మ తల్లికి నమస్కరిస్తాను. సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం, ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మొనగాడు ఈ లంకా పట్టణంలో లేడు. 10 తలల రావణాసురుడు ఈ భుజాదండములకు ఒక పురుగు, వాణ్ణి కొట్టి చంపేస్తాను అని తోరణమెక్కి స్వామి జయమంత్రం చెప్తున్నారు. ఈ 80,000 మంది కింకరుల మూక వచ్చారు. వచ్చి స్వామి మీదకి కత్తులు విసిరారు, గొడ్డళ్ళు విసిరారు, బాణాలు విసిరారు, ధనస్సులు విసిరారు, పరిహలు విసిరారు. స్వామి ఆ తోరణమునకు కిందన ఉన్నటువంటి ఒక పరిహను ఒక దాన్ని ఊడబెరికారు. ఊడబెరికి ఆ పరిహ పెట్టి కొట్టారు. కొట్టేసరికి ఇప్పటి వరకు కనపడినటువంటి 80,000 మంది కింకరుల మూక కేవలము ఆ పరిగకి అంటుకుని రక్తపు ముద్ద అయిపోయారు, మాంసపు ముద్ద. ఆ పరిగని విసిరవతల బారేశారు. మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నారు. జయచ్చటి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. మళ్ళీ చెప్తున్నారు జయమంత్రాన్ని. 80,000 మంది కింకరుల మూక మడసిపోయారన్న వార్త రావణాసురుడికి చేరింది. ఆ తరువాత రావలసిన వాడు రావాలి. ఈలోగా ఖాళీగా ఉండడమెందుకు అనుకున్నారట స్వామి. ఆ తోరణం నుంచి చూశారు. 1000 బంగారు స్తంభములు కలిగినటువంటి ఒక బ్రహ్మాండమైన చైత్య ప్రాసాదం ఒకటి కనపడింది. ఆ పరిగమించి ఆ తోరణము మించి ఎగిరి చైత్య ప్రాసాదము దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి 100 మంది రాక్షసులు ఆ విచ్చుకత్తులు పట్టుకుని హనుమ మీద పడ్డారు. పడేసరికి స్వామి చూశారట, ఒక భయంకరమైన నాదం ఒకటి చేశారు. ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ నాదాన్ని విన్నంత మాత్రం చేత రాక్షసుడు స్పృహ తప్పి పడిపోయారట. ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్థం భ్రమయామాస శతధారం మహాబల తత్ర చాగ్ని సమభవ ప్రాసాదస్యప్యదహ్యత. ఒక స్తంభాన్ని ఒక దాన్ని ఊడబెరికారు, గాలిలో గిరగిరగిరగిర తిప్పారట. ఆ తిప్పినప్పుడు ఆ స్తంభం తిరిగి 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 స్తంభాల్ని కొట్టుకుంది. ఆ ఘర్షణ చేత అగ్నిహోత్రం పుట్టింది. ఆ బంగారు ప్రాసాదము కాలిపోతోంది. దానికి తాపడము చేయబడినటువంటి రత్నములు, వజ్రములు, వైఢూర్యములు, ముత్యములు, పగడములు, పెటిల్లు పెటిల్లును శబ్దం చేస్తూ పేలిపోతున్నాయి. బంగారం కరిగి కాల్వలై ప్రవహించి వెళ్ళిపోతోంది. ఈ రాక్షసులందరూ ఆ అగ్నిహోత్రంలో పడి మరణించారు. స్వామి విక్రమమైనటువంటి రూపాన్ని ధరించారు. పర్వతాకార సన్నిభుడై నిలబడ్డారు. నిలబడి ఆ తొడలు జరిచి స్వామి చెప్తున్నారు గట్టిగా, నా వంటి వానరులు 1,000,000,000,000 ఈ భూమండలం అంతా అన్వేషిస్తున్నారు సీతమ్మ తల్లి జాడ కొరకు. అందులో కొంతమంది వాయుబలులున్నారు, కొంతమంది 1,000,000 ఏనుగుల బలము కలిగిన వారున్నారు. అటువంటి వారందరూ కొద్ది కాలంలోనే ఈ లంకా పట్టణానికి వస్తారు. మాదృశాని సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం బలినాం వానరేంద్రాణాం సుగ్రీవ వశవర్తినః ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూధనః నియమస్తి పురీం లంకాం నయూయం నచ రావణః బద్ధామిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన. నా వంటి వారు 1,000,000,000 మంది సుగ్రీవుడి దగ్గర ఆజ్ఞావశవర్తులై ఉన్నారు. 1,000,000,000 మంది వానరములు బయలుదేరి మీ లంకా పట్టణానికి వస్తే మా సుగ్రీవుడే కదిలి వచ్చిన నాడు నియమస్తి పురీం లంకాం, మీ లంక లేదు, నయూయం మీరు లేరు, నచ రావణ రావణుడు లేడు, కేవలం రామచంద్రమూర్తి మీద పగపెట్టుకుని ప్రతీకార జ్వాలతో ప్రవర్తించినటువంటి కారణం చేత మీరందరూ నశించిపోతున్నారు. అస్త్ర విజయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతు సుగ్రీవో రఘవేణాభిపాలితః. మళ్ళీ జయమంత్రం చెప్తున్నారు, వచ్చేస్తున్నాడు సుగ్రీవుడు, మీరందరూ మడసిపోతారన్నారు. ఒక్క దూకు దూకి మళ్ళీ వచ్చి తోరణం ఎక్కి కూర్చున్నారు. ఏడు గాడిదలు పూంచినటువంటి రథం మీద జంబుమాలి బయలుదేరొచ్చాడు. వస్తూనే అర్ధచంద్రాకారపు బాణములను హనుమ యొక్క లలాటమునందు ప్రయోగించాడు. స్వామి శరీరమునకు దెబ్బ తగిలింది, రక్తం కారుతోంది. చూశారట, చూసి ఏమిరా వీరి మిడిసిపాటు అనుకున్నారు. అక్కడే ఉన్నాడు, ఏడు గాడిదలు పూంచినటువంటి రథం, అందులో జంబుమాలి, చేతిలో కోదండం, బాణములు తీస్తున్నాడు, ప్రయోగం చేస్తున్నాడు. స్వామి ఎప్పుడు ఆగ్రహం చెందారో ఆ తోరణం మించి కిందకి దూకారు. ఒక పరిఘన ఒక దాన్ని ఊడబెరికారు, గిరగిర గిరగిర తిప్పారు, ఆ రథానికి వేసి కొట్టారట. కొట్టగానే మహర్షి అంటారు, అలా చూసేసరికి నియమస్తి పురీం లంకాం, అక్కడ చూసేసరికి తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచజానుని నధను నరదో రాశ్వాహ దృశ్య తత్రా దృశ్యంతి నేషవహ. ఇప్పటి వరకు కనపడినటువంటి జంబుమాలి తస్య చైవ శిరన్నాస్తి, వాడి తలకాయ లేదు. తస్య చైవ శిరన్నాస్తి నబాహు, వాడి భుజాలు లేవు, ఆ రథం లేదు, ఆ కోదండం లేదు, ఆ ఖడ్గాలు లేవు. అన్నీ కలిపి ఒక పరిఘకి ఇంత మాంసపు ముద్దొకటి అంటుకుని ఉంది. ఆ పరిఘని తీశారు, అవతల బారేశారు, మళ్ళీ ఎక్కారు, తోరణం ఎక్కి కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రఘవేణాభిపాలితః, దశోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణః. ఆయనకేం భయమా, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను అని మళ్ళీ తోరణం ఎక్కి మళ్ళీ చెప్తున్నారు. వెంటనే ఆ వెనకాతల మళ్ళీ జంబుమాలి ఎప్పుడైతే మరణించాడని తెలిసిందో స్వామిని పట్టడం కోసమని ఏడుగురు మంత్రి సుతుల్ని పంపించాడు. పంపిస్తే ఆ వచ్చినటువంటి వారు కొన్ని వేల మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. స్వామి ప్రతిజ్ఞ చేశారు, నాకు ఆయుధం అక్కర్లేదు, శిలాభిస్తు ప్రహరత పదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యచ మైథిలీం, నాకు ఆయుధాలు అక్కర్లేదు, శిలలతో కొట్టేస్తాను, కాళ్లతో తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తానన్నారు. ఎలా చెప్పారో అలాగే చేశారు. ఏడుగురు మంత్రిసుతులు ఇంతమందితో కలిసి వస్తే తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతపః ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. భీమపరాక్రమమైనటువంటి రూపాన్ని ధరించారట. మేరు పర్వతం ఎంత ఉంటుందో అంతటి రూపాన్ని పొందిన వారై ఒక్కసారి ఆకాశానికి ఎగిరి అక్కడి నుంచి కింద పడ్డారట. ఆయన కింద పడి కొంతమంది చచ్చిపోయారు. ప్రమమా ధోరసాకాంశ్చి ఊరుభ్యాన్ అపరాన్ కతివి కపిహి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితాభువి. ఆయన తొడల కింద పడి కొంత కొన్ని వేల మంది చచ్చిపోయారు. కింద పడుతూ పడుతూ మోచేతులతో పొడి చేశారు, కొన్ని వేల మంది చచ్చిపోయారు. అరిచేతులతో కొట్టేశారు, ఆయన చేతుల కింద పడి కొన్ని వేల మంది చచ్చిపోయారు. గోష్పదీకృతవారా సింహశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మయం. మహానుభావుడు చేతులతో ఈగల్ని కొట్టినట్టు కొట్టి చంపేశారు. చంపేసి తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతపః ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయం. కొంతమందిని తన పెద్ద పెద్ద చేతులకున్న గోళ్లతో వాళ్ళ గుండెలు గీరేశారట. గీరేస్తే ఆ గుండెకాయలు బయటికి వచ్చి నెత్తుర్లు కారుతూ కొందరు చచ్చిపోయారట. కొన్ని వేల మందిని తన మోచేతులతో కొడితే వేలకి వేల మంది పక్కకెళ్ళి నెత్తుర్లు కక్కు చచ్చిపోయారట. ఇంకా ఆశ్చర్యం, ప్రమమా ధోరసాకాంశ్చి ఊరుభ్యాన్ అపరాన్ కపిహి కీచిత్తస్య నినాదేన తత్రైవ పతితాభువి. తొడల్ని చరిచి గుండెలు బాదుకున్నారట. ఇలా గుండెలు చరిచేసరికి అందులోంచి వచ్చిన ధ్వనికి కొన్ని లక్షల మందికి గుండెలు బద్దలై చెవులలోంచి నెత్తురు కారి చచ్చిపోయారట. ఇంకా కొంతమంది కేవలం స్వామి యొక్క శరీర అవయవముల కింద పడి మరణించారట. ఇంతమంది మరణించారన్న వార్త మళ్ళీ వెళ్ళిపోయిందిట. వెళ్ళిపోయేటప్పటికి రావణాసురుడు ఖిన్నుడైపోయాడు. ఇదేమన్న మహావానరమా, లేకపోతే సూర్య తేజస్సా, చంద్రతేజస్సా, విష్ణు తేజమా, యమతేజస్సా, కుబేరుడి యొక్క దూత ఎవరొచ్చాడు అనుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్వామి మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నారు. మళ్ళీ జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రఘవేణాభిపాలితః. మళ్ళీ జయమంత్రం చెప్తున్నారు స్వామి. ఈలోగా అక్కడ నుంచి ఐదుగురు సేనాగ్ర నాయకుల్ని పంపించారు. వారు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసా అండి? హతైర్ నాగైశ్చ తురగై భగ్నాక్షైశ్చ మహోరథై హతై రాక్షసైశ్చ మహోద్భూమి రుద్ధ మార్గా సమంతతః. ఎక్కడ చూసినా కొన్ని లక్షల ఏనుగులు తుండాలు తెగిపోయి నెత్తుర్లు కారుతూ పడిపోయాయి, రథాలు పడిపోయాయి, రాక్షసులు పడిపోయారు, కొన్ని కోట్ల మంది పడిపోయి నెత్తుర్లు కారుతూ శ్మశాన వాటికలా ఉంది. స్వామి ఒక్కరు తోరణం మీద కూర్చుని మహోగ్రమూర్తి అయి ఉన్నారు హనుమ. అటువంటి స్థితిలో ఐదుగురు సేనాగ్ర నాయకులు వచ్చారు. సవిరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రఘసం భాసకర్ణంచ పంచసేనాగ్ర నాయకాన్ అన్నారు మహర్షి. వాళ్ళ పేర్లు విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రఘస భాసకర్ణులు. ఐదుగురు యుద్ధానికి వచ్చారు, చూశారు. ఐదుగురు కలిసి కొన్ని వేల సైన్యంతో స్వామి మీదకి పరిహలు విసిరారు, బాణములు కొట్టారు, కత్తులు విసిరారు, శూలములు విసిరారు, ఇవన్నీ చూశారట. ఒక్కసారి ఆకాశ మార్గానికి ఎగిరారు, పెద్ద శరీరాన్ని పెంచారు. ప్రమమా ధ్వరసాకాంక్షి అని ఆ పైనుంచి ఒక్కసారి కింద పడ్డారట. తత సముదితాష్టాశ్వం రథే భగ్నాక్ష కూబరం విహాయ న్యపతద్భూమౌ దుర్ధరం త్యక్త జీవిత. ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ తన అరిచేతితో శరీరాన్ని తీసుకెళ్లి రాక్షసుల మీద పారేశారు. అరిచేతిని తీసుకెళ్లి ఆ దుర్ధరుడి యొక్క రథం మీద కొట్టారట. ఈ ఒంటి కింద పడ్డ వాళ్ళకి నామరూపాలు లేవు, ఆ చేతి కింద పడ్డటువంటి దుర్ధరుడి యొక్క రథానికి ఆనవాళ్ళు లేవు. మాంసపు ముద్ద కింద కొట్టేశారట. ఎప్పుడైతే ఒకడు చచ్చిపోయాడో మిగిలినటువంటి సోదరులు ఇద్దరు కలిసి హనుమని రెండు వేపుల నుంచి ముట్టడించారు. ససాల వృక్షమాసాద్య సముత్పాట చవానర తావుభౌ రాక్షసం వీరౌ జఘాన పవనాత్మజ. అక్కడే ఉన్న చెట్టును ఒక దాన్ని చూశారట. పెద్ద సాల వృక్షం కొన్ని వేల ఏళ్ల నుంచి పెరిగింది. ఇద్దరు చెరుక పక్క వచ్చారు. ఆ సాల వృక్షాన్ని కదిపి ఒక చేత్తో పైకి పెకలించారట. అంత స్వరూపం, చేత్తో ఆ సాల వృక్షాన్ని పట్టుకుని గిరగిరా తిప్పి చేతికర్రతో కుక్కని కొట్టినట్టు సాల వృక్షంతో ఇటొక దెబ్బ ఇటొక దెబ్బ కొట్టారట. తావుభౌ రాక్షస వీరౌ జఘాన పవనాత్మజ. ఇద్దరు మాంసపు ముద్దలైపోయారు, ఇద్దరు మరణించారు. ఇది చూసి ఐదుగురిలో మిగిలిన ఇద్దరు గబగబా వచ్చారు స్వామికి ఎదురుగా. వచ్చి ఇద్దరు ఎదురెదురు నిలబడి పక్కన నిలబడి విడిపోతే చంపుతున్నాడని పక్క పక్కన నిలబడి బాణప్రయోగం చేశారట. సముత్పాట గిరే శృంగం సమృగం జలపాదవం జఘాన హనుమాన్ వీరో రాక్షసౌ కపికుంజర. అక్కడే కొన్ని వేల సంవత్సరాల నుంచి పుట్టలు పెట్టుకుని పెరిగి కొన్ని వేల మృగములు సంచరించేటటువంటిది ఆ పుట్టలలో బ్రహ్మాండమైన పాములున్నటువంటి ఒక పెద్ద కొండ ఒకటి ఉంది. స్వామి ఆ కొండ కిందకి వేళ్లు దూర్చారు, దూర్చి కదిపేసి ఆ కొండని పైకెత్తారు. పైకెత్తి దాన్ని చేత్తో అటు ఇటు ఊపి ఆ ఎదురుగుండా నిలబడినటువంటి ఇద్దరు రాక్షసుల మీదకి విసిరారు. కొన్ని లక్షల సైన్యంతో సహా మడసిపోయారు. అసలు ఆనవాళ్లు లేవు ఒక్కడి విని, ఏడి దుర్ధరుడంటే లేడు. అంత సైన్యం మరణించింది. మళ్ళీ చెప్తున్నారు, నాకున్నటువంటి పౌరుష పరాక్రమముల చేత వనములతో ఉపవనములతో అంతఃపురములతో రావణాసురుడితో కొన్ని కోట్ల వానరములతో ఈ లంకా పట్టణాన్ని పెళ్లగించి సముద్రం మీద తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదారవిందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. నన్ను ఆపగలిగిన వాడు లేడు. సమర్థార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే ముందు అభివాజ్యత మైథిలీం, లంకలో ఒక్క మా అమ్మ సీతమ్మకి నమస్కరిస్తాను, నన్ను పట్టగలవాడు లేడన్నారు. మళ్ళీ ఎక్కి కూర్చున్నారు. ఈ వార్త వెళ్ళింది రావణాసురుడికి. ఇన్ని వేల మంది చనిపోయారు, ఆ హరివీరుణ్ణి పట్టగలిగిన వాడు లేడు. అటు ఇటు సభామంటపం అంతా చూశాట. తన దృష్టి వెళ్ళి తన కొడుకు మీదే పడింది, అక్షకుమారుడి మీద. బాలసూర్యుడి పగిది యుద్ధం చేయగలిగినటువంటి మహానుభావుడు అక్షకుమారుడు అంటే. ఎన్నో అస్త్రశస్త్రములు తెలుసున్నవాడు. తండ్రి చూపు తన దగ్గర నిలబడి ఆగగానే తనకి అదే సత్కారం అన్నట్టుగా లేచి నిలబడ్డట. నాన్నగారు నేను వెళ్ళి పడతానన్నాడు అని రథంతో బయలుదేరి వచ్చాడు. హనుమ మీద బాణప్రయోగం చేశాడు. ఎంత గొప్ప బాణప్రయోగం చేశాడంటే, అంతటి హనుమ అక్షకుమారుడి బాణములకు దొరకకుండా ఉండడం కోసమని ఆ బాణముల మధ్య తిరుగుతున్నారట. తిరుగుతూ, అబ్బో ఈ పిల్లవాని యొక్క యుద్ధ వైభవం సామాన్యమైంది కాదు, కానీ అగ్నిహోత్రమే కదా, చాలా బాగుందని ఉపేక్షిస్తే ఇళ్ళు తగలెట్టేస్తుంది, ఇది ఈ పిల్లవాణ్ణి ఇంకా ఉపేక్షించకూడదనుకున్నారట. ఆకాశంలోకి వెళ్ళి భీమస్వరూపుడై అక్కడ నుంచి కింద పడ్డారు. కింద పడి ఆ రథాన్ని అరిచేత్తో మోదేరు. ఆ రథమంతా పిప్పైపోయింది, కానీ అందులోంచి అక్షకుమారుడు జారిపోయాడు. జారిపోయి ఒక్కసారి పక్షి ఎగిరినట్టు వెళ్ళి ఆకాశంలో నిలబడ్డాడు. వీణ్ణి ఇలా విడిచిపెట్టకూడదని ఇది చూశారు స్వామి, కింద కొట్టారు, అక్షకుమారుడు పైకి ఎగిరాడు. ఎగరగానే స్వామి హనుమ కూడా అక్షకుమారుడితో పాటు ఎగిరారట. ఎగిరి కింద నుంచి వెళ్ళి వాడు రెండు కాళ్ళు పట్టుకున్నారు, పట్టుకుని గబగబా కిందకి ఈడ్చి తెచ్చారు. తెచ్చి ఆనాడు కొట్టారట అక్షకుమారుణ్ణి. మిగిలిన వాళ్ళని చంపడం ఒకెత్తు, అక్షకుమారుణ్ణి చంపడం ఒక్కటి ఒకెత్తు. వాణ్ణి పట్టుకుని చాకలి బండకి బట్టని వేసి కొట్టడానికి ఎలా తిప్పుతుందో అంతటి మహావీరుణ్ణి చేత్తో పట్టుకుని తిప్పుతూ ఉంటే వాడి కిరీటం ఊడిపోయి వాడి భుజములు జారిపోయి వాడి సంధులు జారిపోయేట వేగానికి. సభగ్న బాహూరుకటి శిరోధర చరన్న సృజ్ నిర్మథితాస్తిలోచన సభగ్న బంధి ప్రవకీర్ణ బంధనో హతక్షితౌ వయసుతేన రాక్షస అంటారు మహర్షి. తిప్పి 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 నేలకొక దెబ్బ కొట్టేసరికి ఎత్తి దిష్టి కొబ్బరికాయని కొడితే ముక్కలైపోయినట్టు తల పగిలిపోయింది. తిప్పి మళ్ళీ నేలకేసి కొడితే వక్షస్థలం పిప్పిలైపోయింది. వేరొకసారి ఇంకొక దెబ్బ కొట్టేటప్పటికే నడువంతా తుత్తునీయలైపోయింది. చిట్ట చివరికి తిప్పి చూస్తే మోకాళ్ళ నుంచి రెండు కాళ్ళు చేతిలో మిగిలాయి. వాటి తీసి ఆ తినేసినటువంటి మొక్కజన్న కండె విసిరినట్టు విసిరేశారు. మళ్ళీ ఎగిరి తోరణం ఎక్కి కూర్చున్నారు. జయచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రఘవేనాభిపాలిత దశోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. ఇది హనుమ యొక్క పౌరుష పరాక్రమాలంటే. హనుమని నమ్ముకున్న వాడికి భయం ఏమిటండి? ఇంకా నాకు ఆయుధం అక్కర్లేదు, శిలాభిస్తు ప్రహరత రాళ్ళు పెట్టి కొట్టేస్తాను, నా పాదాల కింద తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తానంటున్నారు ఎక్కి కూర్చున్నారు. ఇంతకు ముందది చెప్తే ఏమో అనుకున్న వారు ఇప్పుడు ఆ మాట వినడమేమిటి, ఎవడు రావట్లేదు, అంత దూరం పోయాడు, ఒక్కళ్ళేడు చుట్టుపక్కల. రావణాసురుడికి కబుడెళ్ళింది, నీ కుమారుడు అక్షకుమారుడు కూడా మరణించాడన్నారు. వాడి జీవితంలో మొట్టమొదట వాడి మనస్సులో శోకం కలిగింది. ఇది హనుమ సాధించిన విజయం. ఇప్పటి వరకు సీతమ్మ తల్లిని ఏడిపించడం, లోకాలని ఏడిపించడమే తప్ప తనకి శోకం తెలియదు. తన కడుపున పుట్టిన కొడుకు అంత దారుణంగా చచ్చిపోయాడని తెలియగానే వాడికి ఏడుపు వచ్చింది, శోకించాడు. చుట్టూ చూశాడు, ఇంద్రజిత్తు వంక చూపు నిలబడింది. వెంటనే లేచి నిలబడ్డాడు ఇంద్రజిత్. ఆనాడు రావణుడు అన్నాడు, నిన్ను యుద్ధానికి పంపకూడదు, ఎందుచేత నువ్వు యుద్ధ విద్యాగ్రేసరుడివి, నీకు తెలియనిది లేదు, నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, పైగా నువ్వు హోమం చేసినప్పుడు వచ్చినటువంటి రథం మీద నువ్వు ప్రయాణం చేసి వెడతావు, అటువంటి వాణ్ణి ఇవాళ ఒక మహావానరాన్ని పట్టడానికి పంపిస్తున్నాను. అది సామాన్యమైన వానరం అని నేను అనుకోవట్లేదు, అది ఒక దివ్యమైనటువంటి తేజస్సు, కొన్ని కోట్ల రాక్షసుల్ని సంహరించింది. నువ్వు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళు, దివ్యమైన మంత్రములనన్నింటినీ లోపల పురశ్చరణ చేసుకుంటూ వెళ్ళన్నాడు. ఈ మాట చెప్పడం ఎందుకు? అసలు ఆయన స్వరూపం చూసేటప్పటికే నోట మాట రాకుండా ఆగిపోతాడు వీడు. అందుకని లోపల దివ్యమంత్రాలన్నింటినీ పురశ్చరణ చేసుకుంటూ వెళ్ళు, చాలా జాగ్రత్తగా. ఆ వానరాన్ని నిర్జించడం కన్నా ముందు దాని వేగం తగ్గించడంలో నువ్వు కేంద్రీకరించు దృష్టిని అని ఇంత బోధ చేసి పంపించాడు. అంటే మొట్టమొదటిసారి రావణాసురుడి గుండెల్లో భయం అంటే ఏమిటో తెలిసింది. అసలు ఆగుతాడా పెరట్లో ఉన్నవాడన్న భయం పట్టుకుంది వీడికి. వెళ్ళాడు ఇంద్రజిత్తు, చూశాడు ఇద్దరూ మహావీరులే, ఇద్దరూ యుద్ధకర్మ విశారదులే. బాణములను సంధిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు, ఒక్క బాణానికి కూడా దొరకకుండా ఆయన ఆకాశంలో తిరుగుతున్నాడు. అసలు ముందు ఈ హరివీరుని యొక్క వేగం తగ్గితే తప్ప నేను బాణం పెట్టి కొట్టడం కుదరదు, అందుకని ఈయన వేగం తగ్గించాలనుకున్నాడు. వేగం తగ్గించాలంటే ఈయన మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాలనుకున్నాడు అనుకుని వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వస్తోందో అంతటి హనుమ ఏ అస్త్రమునకో ఆయన కట్టుబడరు. కానీ సృష్టి చేసినటువంటి పెద్దవాడు ఇంటికి ఆ బ్రహ్మ పేరెత్తేటప్పటికీ ఆయన కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. ఆ బ్రహ్మగారే నన్ను అనుగ్రహించి ఆ అస్త్రం విడిపోతుంది అనుకున్నారు అని నమస్కరించి నిలబడిపోయారు. బ్రహ్మాస్త్రం వచ్చి ఒక్కసారి బంధించి తన గౌరవాన్ని నిలబెట్టుకుంది. ప్రయోగం చేశారు కనుక నిజానికి అది హనుమనేం బంధించదు, వెంటనే విడిచిపెట్టేస్తుంది. కానీ దాని గౌరవమునకు కట్టుబడ్డారు. ఆ కట్టుబడేసరికి ఎప్పుడైతే కట్టుబడి భూమి మీద నిలబడ్డారో అసలు నిలబడ్డాడంతే చాలనుకున్నారు రాక్షసులు అనుకుని పరుగు పరుగున వచ్చారు. వచ్చి సబద్ధ స్తేన వల్కేన విముక్తో స్తేన వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యం హి నభంధం అనువర్తతే. ఆయనకి తెలుసు ఇది తత సాయంభవైర్మంత్రై బ్రహ్మాస్త్రమ అభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహాత్. తనకి బ్రహ్మగారు వరమిచ్చారు, ఆ బ్రహ్మాస్త్రం తననేం చేయదు, కానీ తను కాసేపు కట్టుబడాలి, దానికి గౌరవం ఇవ్వాలనుకున్నారు. కానీ ఈ విర్రివాళ్ళు, ఈ రాక్షసులు, అమ్మయ్య ఇన్నాళ్లకు దొరికాడు భూమి మీద నిలబడ్డాడు, వదిలితే ఇంకా దొరకడని గబగబా పట్టుకొచ్చి అక్కడ దొరికినటువంటి తాళ్ళు, తప్పెట్లు, కంగారు వచ్చింది అనుకోండి, అక్కడ ఏది కనబడితే అది తీసుకొచ్చి కట్టేస్తాం. అలా వీళ్ళు కనబడ్డవన్నీ తీసుకొచ్చి ఆయన చుట్టూ కట్టేశారు. పాత గుడ్డల దగ్గర నుంచి, తాళ్ళ దగ్గర నుంచి అన్ని కట్టేశారు ఆయనకి. సబద్ధస్థేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యం హీ నబంధం అనువర్తతే. వీళ్ళు చేసిన మహోపకారం ఏమిటో తెలుసా అండి? బ్రహ్మాస్త్రం బంధించి ఉంచగా వేరొక దాన్ని తీసుకొచ్చి కట్టారా, అది బ్రహ్మాస్త్రానికి అవమానం. వెంటనే వదిలేసింది బ్రహ్మాస్త్రం. వదిలేయగానే బ్రహ్మాస్త్రం వదిలేసిందన్న విషయం హనుమకి తెలుసు, ఇంద్రజిత్తుకి తెలుసు. ఆయన అనుకున్నాడు, అహో మహత్కర్మ కృతం నిరర్థకం నరాక్షసైర్ మంత్రగతిర్విముష్ట పునశ్చనాస్త్రే విహతేస్త్రమన్య ప్రవర్తతే సంశయాత్మ సర్వే. వీళ్ళు ఎంత పని చేశారా, తీసుకొచ్చి తాళ్ళు తప్పెట్లు కట్టేశారు హనుమకి, బ్రహ్మాస్త్రం వదిలేసింది. ఒకసారి సూర్యోదయం అయిన తరువాత బ్రహ్మాస్త్రం వేస్తే ఇంకా మళ్ళీ సూర్యోదయం అయ్యేంత వరకు ఆ వ్యక్తిని బ్రహ్మాస్త్రం కానీ వదిలిందా, ఇంకా ధనుర్వేదంలోని ఏ అస్త్రం కట్టది. అందుకని లంకాపట్టణం యొక్క పరిస్థితే అనుమానంలో పడిపోయింది. ఇంకా ఈయన్ని కట్టగలిగిన వాడు లేడు. ఇప్పుడు ఈయన మా నాన్నదేమిటి, మా తరతరాల వరకు కొట్టేయగలిగ, ఇంకా ఎవరూ ఏం చేయలేరు అనుకున్నట్ట. వదిలిన విషయం హనుమకి తెలుసు, వదిలిన విషయం ఇంద్రజిత్తుకి తెలుసు. తెలియని విరి వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారు, ఏమిటి ఇంత దారం ముక్కలు తెచ్చి కట్టేసాయండి. ఇది తెలిసి ఆయన అనుకున్నారట, ఎంతసేపు చేస్తాను ఈ అల్లరి, ఇది హేళ, చాలు, చంపాను కొంతమందిని, కానీ అసలు ప్రయోజనం ఒకటి ఉంది, వాడితో నాలుగు మాటలు మాట్లాడాలి, అందుకని లోపలికెళ్ళి ఆయనతో నాలుగు మాటలు చెప్పొస్తాను అని బయలుదేరారట. వీళ్ళు మాత్రం చారీకుడు చారీకుడు అని ఆయన్ని కర్రలతో కొడుతున్నారు, చీపుళ్లతో బాత్తున్నారు, ఈడుచుకుంటూ తీసుకెడుతున్నారు. అస్త్రేనాపి బద్ధస్య భయం మనజాయతే పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్య అనిలేన చహ అంటారు హనుమ. నాకు బ్రహ్మాస్త్రం వేసి కట్టినా అసలు భయం అన్నది ఇయ్యట్లేదు, ఎంత గొప్ప మాట అండి అది. అది శత్రుపురం, రావణాసురుడు పరిపాలిస్తున్నాడు, కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు, అటువంటి చోటికి తానొక్కడెళ్ళాడు, అలాంటి చోట నాకు అసలు భయం అంటే ఏమిటో వెయ్యట్లేదు. ఓహో నాకు ఎందుకేస్తుంది భయం, నేను వస్తుంటే మైనాకుడు మధ్యలో లేచాడు, ఆ సొరస అడ్డొచ్చింది, ఇంతమంది ఆశీర్వచనం చేశారు, రామచంద్రమూర్తి యొక్క కృప నాయందుంది, నన్ను ఎవడేం చెయ్యగలడు కనుక, వీళ్ళు నన్ను పని చేస్తారా, నన్ను సీతమ్మ రక్షిస్తోంది, అగ్ని రక్షిస్తున్నాడు, బ్రహ్మగారు రక్షిస్తున్నారు, ఇంద్రుడు రక్షిస్తున్నాడు, నన్ను వీళ్ళేం చెయ్యలేరు, వీళ్ళొక్కసారి రావణాసురుడికి నాలుగు మంచి మాటలు చెప్పాలనుకున్నారట అనుకుని స్వామి లోపలికి ప్రవేశించారు సభామంటపంలోకి. వాడు పెద్ద డాబుగా సింహాసనం మీద కూర్చున్నాడు, 10 తలకాయలు, రాత్రి పడుకున్నప్పుడు ఉండవు, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వాడికి, పరమశివుడిచ్చినటువంటి వరం. పగటిపూట 10 తలకాయలతో తిరుగుతాడు యుద్ధంలోను, రాత్రిపూట 1 తలకాయతో పడుకుంటాడు. సరే ఆధ్యాత్మరీత్యా చూసినట్టయితే ఇది ఇంద్రియములకు సంబంధించినటువంటి విశేషం, అందుచేత వాడు సింహాసనం మీద కూర్చునుండి తెల్లటి వస్త్రాన్ని కట్టుకుంటే వాడు వేసుకున్నటువంటి ముత్యాల హారం కొంగలబారున్నట్టుగా ఉందిటే. అలా కూర్చున్నటువంటి వాడు ఎదురుగుండా వచ్చినటువంటి హనుమని చూశాడు. విచిత్రం చూడండి, తను ప్రభు, తన చుట్టూ కొన్ని కోట్ల మంది రాక్షసులున్నారు, తనకి ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదు, అటువంటి వాడు సింహాసనంలో ఉన్నాడు, వచ్చిన వాణ్ణి కట్టి తీసుకొచ్చారు, కొడుతూ తీసుకొచ్చారు, వచ్చినవాడు ఒకే ఒక్కడు, ఆయనకి ఇంకొకరు సాయం లేరు, అలాంటి వాడొచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. నిలబడితే హనుమ అంటారు, అహోరూపమహో ధైర్య మహోశక్త మహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త. ఏమి రావిడి డాబు, వీడి రోమకూపములలోంచి బ్రహ్మతేజస్సు పైకొస్తోందిరా, వీడి దగ్గర అధర్మ దోషమే లేకపోతే వీడు 3 లోకములను శాసించగలిగిన మొనగాడు కదురా, కానీ వీడు చేసినటువంటి పరదారాగ్రహణం అనేటటువంటి మహాపాతకం చేత నశించిపోతున్నాడే, ఇది మహాత్ముల యొక్క దృష్టి. అవతలవాడు నశించిపోతుండడాన్ని, అవతలవాడి తేజస్సులోని ఆ రెండింటిని వారు గుర్తించి వాడి పతనం పట్ల విచారించగలరు, వాడి తేజస్సుని పొగడగలరు. వీడు చూస్తున్నట్ట రావణాసురుడు శంఖమానస్తుతం దృష్ట్వా, ఆ ఒక్కసారి చూసేసరికే వాడికి లోపల శంక పుట్టిందిట. కిమేష భగవాన్ నంది భవే సాక్షాధ్యాగత ఏన శప్తోస్మి కయా కైలాసే మయా సంచలితేపుర. నేనాడు ఒళ్ళు కొవ్వి పరమశివుడు పైన తాండవం చేస్తుంటే కైలాస పర్వతాన్ని కదపబోయాను, కదపపోతే ఆనాడు నందీశ్వరుడు వస్తే కోతి ముఖంతో ఉన్నావంటే ఆ కోతులే వచ్చి నీ కొంప ముంచేస్తాయని నాకు ఆయన శాపం ఇచ్చాడు. ఒకవేళ నందీశ్వరుడే వచ్చాడా అనుకున్నాడు ఆయన తేజస్సు చూసి. అంతటి తేజోమూర్తి హనుమ ఉన్నారట. హనుమని చూసి భయపడవలసిన అవసరం లేనివాడు శంఖమానస్తు తన్ దృష్ట్వా ఆ రావణుడు లోపల హడిలిపోయి భయంతో చచ్చిపోతున్నాడు. ఇంత అసలు భయపడవలసినటువంటి హనుమ నిర్భయుడై ఆయన ఉన్నారు. ఇది ఉపాసనలో ఉండేటటువంటి భేదం. ఎంత నిర్భయత్వమో హనుమది చూడండి, ఎంత పిరికితనమో రావణాసురుడి చూడండి. వాడి జీవితం అంతా పిరికితనమే, పైకి అంత మొనగాడిలా కనపడుతూ ఉంటాడు వాడు. సరే స్వామిని ప్రహస్తుణ్ణి అడగమన్నాడు. చుట్టూ నలుగురు మంత్రులు నిలబడి ఉన్నారు. నేను మాట్లాడడం ఏమిటి, ఒక వానరంతో నేను మాట్లాడకూడదనుకున్నాడు. వచ్చినవాడు నందీశ్వరుడంతటి తేజస్సు ఉన్నవాడని గుర్తించాడు. నాలుగు మాటలు మాట్లాడి ఆయన చెప్పిన మాటలు విని ఉండి ఉంటే కృతకృత్యుడై ఉండేవాడు. కానీ ఇవాళ వాడికి మాట్లాడడానికే అహంకారం అడ్డొచ్చింది. అందుకని ఒక మంత్రి ప్రహస్తుణ్ణి పిలిచి చెప్పమన్నాడు. నేను మాట్లాడడం ఏమిటి, నువ్వు మాట్లాడన్నాడు. అంటే ప్రహస్తుడు అన్నాడు, మా ప్రభు దయాధర్మములు కలిగిన వాడు, నువ్వు ఎవరి పనుకునొచ్చు? నువ్వు దేవతల దూతవా, ఇంద్రుడి పనుకునొచ్చావా, అగ్ని పనుకునొచ్చావా, యముడి పనుకునొచ్చావా, విష్ణు తేజస్సా, శివ తేజస్సా, నువ్వు ఎవరి తేజస్సు, ఎందుకు వచ్చావు, ప్రమదావనాన్ని ఎందుకు భంగం చేశావు, ఉన్న మాట ఉన్నట్టుగా నిజం చెప్పు, నిజం చెప్పావా బ్రతికి బట్ట కడతావు, నిజం చెప్పకపోయావా మా ప్రభువు సంహరిస్తాడు, మా ప్రభువు దాక్షిణ్యమూర్తి, నిజం చెప్పి క్షమాపణ కోరుకో అన్నాడు. అంటే హనుమ అనుకున్నారట, మధ్యలో నేను వీడితో మాట్లాడడం ఏంటి, నేను వచ్చింది వాడికి చెప్పుకుందామని నాలుగు మాటలు, అందుకని నేను మాట్లాడేది ఏదో వాడితోనే మాట్లాడతాననుకున్నారు. అందుకని ఆయన అన్నారు, రక్షోగణేశ్వర రావణ, నేను నీకు నాలుగు మంచి మాటలు చెప్పాలని వచ్చాను. నేను నువ్వనుకున్నట్టుగా నేను ఇంద్రుడి దూతను కాను, కుబేరుడి దూతను కాను, వరుణుడి దూతను కాను, నేను విష్ణు తేజస్సు కాను, నేను కేవలము ఒక వానరుణ్ణి. నేను సుగ్రీవుడి పనుపున వచ్చాను. ఆ సుగ్రీవుడెవరో నీకు తెలుసు కదా, ఆయన వాలి తమ్ముడు. ఆ మాటలు అండంలో చూడండి, ఎంత గొప్పగా మాట్లాడతారో. ఆ సుగ్రీవుడెవరో నీకు తెలుసు కదా, వాలి తమ్ముడు అన్నాడు. వాలి పేరు చెప్పేటప్పటికీ వీడి గుడ్డలు బయలుమంటాయి. ఎందుకంటే ఆ వాలి వీడి తోకకి చుట్టి నాలుగు సముద్రాల్లో ముంచి తీసుకెళ్లి తోక జుళిపిస్తే వీడి కింద పడితే ఎవర్రాను పది తలల పురుగా అని అడిగాడు. అందుకని స్వామి ఇవ్వాలంటారు, నేను ఆ సుగ్రీవుడి పనుపున సందేశం పట్టుకుని నీ దగ్గరికి రాయబారినయ్యి వచ్చాను, నాలుగు మంచి మాటలు చెప్తాను విను. అందున ఆ పంపించినటువంటి వాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు ఎటువంటి వాడు, ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. భ్రాతశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః, నీకు సోదరుడు ఇలాంటి వాడు సుగ్రీవుడు అన్నారు. రావణాసురుడికి సుగ్రీవుడు ఎందుకు సోదరుడు అవుతాడు అంటే వాలికి రావణుడికి ఒప్పందం ఉంది, మన ఇద్దరం అన్నదమ్ముల్లో బతుకుదామని ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు. అందుకని ఆ వాలి తమ్ముడు కూడా నీకు సోదరుడు అవుతాడు. ఇది పై మాట. లోపలి మాట ఇంకొక రహస్యం. సుగ్రీవుడికో అలవాటు ఉంది, తనకి ఎవడైనా ద్రోహం చేస్తే అటువంటి అన్నదమ్ముల్ని రాముడికి చెప్పి చంపిస్తూ ఉంటాడు. వాలిని చంపించాడు అలాగే. ఇప్పుడు నీ వైపు తిరిగింది వాడి కన్ను, అందుకని నీకు పంపించాడు కబురు, జాగ్రత్తగా విను అని లోపల మాట. అందుకని ఆ వాలెవరో నీకు తెలుసు కదా, సుగ్రీవుడి పనుపునొచ్చాను. కోసల రాజ్యాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి మళ్ళీ రామకథ చెప్తారు. ఇది సుందరకాండలో గొప్పతనం. ఒకటికి పది మాటలు రామకథ, రామకథే బలం హనుమకి. ఆ కోసల దేశాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యల యందు జన్మించినటువంటి నలుగురు కుమారులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు పితృవాక్య పరిపాలనార్థమై ధర్మపత్ని అయినటువంటి సీతమ్మ తల్లితో కలిసి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసం తమ్ముడైనటువంటి సౌమిత్రితో కలిసి అరణ్యవాసానికి వచ్చారు. తస్య భార్య వనీనష్ట సీత పతి మనువ్రత వైదేహస్య సుత రాజ్ఞో జనకస్య మహాత్మనః అన్నారు. ఆవిడ మహాపతివ్రత, భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చింది. అటువంటి స్త్రీని ఎవరో అపహరించి తీసుకుని వెళ్ళాడు దండకారణ్యంలో ఉండగా. ఆ రామచంద్రమూర్తి అరణ్యవాసంలో తరువాత కిష్కింద చేరి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నారు. సుగ్రీవుడికి ఇచ్చినటువంటి మాట మేరకి సుగ్రీవుడి అన్నగారైన వాలిని ఒక్క బాణంతో కొట్టి చంపాడు రావణ, జాగ్రత్తగా విను. అటువంటి వాలిని ఒక బాణంతో కొట్టేశాడు రాముడు. కాబట్టి నిన్ను కొట్టడానికి ఇంకెన్ని బాణాలు అవసరం, నిన్ను ముంచిన వాణ్ణి ఒక బాణంతో కొట్టాడు, నువ్వెంత రాముడికి, ఇది సందేశం. అందుకని అదిగో అటువంటి రాముడికి ఇచ్చినటువంటి మాట మేరకి సుగ్రీవుడు అంతటికీ అన్ని దిక్కులకి కూడా కొన్ని కోట్ల మంది వానరములను పంపించాడు. వాళ్ళందరూ వానరములంటే ఏదో సామాన్యమైన కోతులు అనుకుంటున్నావేమో, అందులో కొంతమంది 10 ఏనుగుల బలం గలవారు, కొంతమంది 100 ఏనుగుల బలం గలవారు, కొంతమంది 1000 ఏనుగుల బలం గలవారు. అంతటి మహావీరులందరూ ఈ భూమండలం అన్ని దిక్కులా వెతుకుతున్నారు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి వానరుల యొక్క సమూహంలో సభ్యుడనైన నా పేరు హనుమ, నేను వాయుపుత్రుణ్ణి, కేసరి నందనుణ్ణి, అంజనా కుమారుణ్ణి. నేను పుట్టగానే సూర్యమండలం వైపుకి వెడితే ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే కింద పడ్డప్పుడు దవడ సొట్టబడింది కాబట్టి సొట్టబడిన హనువులు కలవాణి కాబట్టి నన్ను హనుమా అని పిలుస్తారు. నేను ఇవాళ నీ అంతఃపురం అంతా వెతికి ఒక విషయాన్ని చూశాను. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీ. ఎంత అందంగా చెప్పారో చూడండి. ఆనాడు రామచంద్రమూర్తి దండకారణ్యంలో సీతమ్మ తల్లితో కలిసి విహరిస్తుండగా అపహరింపబడిన సీతమ్మ తల్లి నీ అంతఃపురంలో నాకు దర్శనమైంది. ఆ సీతమ్మ తల్లి కేవలము ఒక స్త్రీ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆవిడ స్త్రీ కాదు, ఆవిడ పంచాస్యం ఇవపన్నగీం, ఆవిడ 5 తలల పాము రావణ. నువ్వు ఆవిడ్ని అనుభవించగలననుకుని నువ్వు ఎత్తుకుని తీసుకొచ్చావు, కానీ ఆ తల్లి చేత నీ మరణమును నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యాం అభిజానాసి పంచాస్యం ఇవపన్నగీం. నువ్వు వరములు కోరుకున్నాను, నేను ఎవ్వరి చేత సంహరింపబడనని అనుకుంటున్నావు, కానీ నువ్వు కోరుకున్నటువంటి వరములలో నరులు లేరు, తిరియక్కులు లేరు. అందుచేత రాముడు నరుడు, సుగ్రీవుడు వానరుడు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదర్వో నగంధర్వో నయక్షో నచపన్నగ. సుగ్రీవుడు దేవత కాడు, యక్షుడు కాడు, గంధర్వుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాదు. అందుకుని సుగ్రీవుడు వానరము కనుక సుగ్రీవుడి చేతిలో నువ్వు మరణిస్తావు. మనుషో రాఘవోరాజన్ సుగ్రీవస్య హరీశ్వర, రాముడు మనుష్యులందరికీ నాయకుడు, అటువంటి రాముడి చేతిలో మరణిస్తావు, సుగ్రీవుడి చేతిలో మరణిస్తావు. అటువంటి వాళ్ళిద్దరూ ఒడంబడిక కుదుర్చుకుని ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని అగ్నిసాక్షిగా స్నేహబంధం కుదుర్చుకున్నారు. రావడమంటూ జరిగితే వాళ్ళిద్దరూ కలిసే వస్తారు. నేను ఎందుకు మరణిస్తాను అనుకుంటున్నావేమో. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ. ఇంతకాలం కాంచన లంకకి ఆధిపత్యం వహించావు, ఇంతమంది భార్యలతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడిపావు, దీనికి కారణమేమిటో తెలుసా? నువ్వు చేసుకున్నటువంటి పురాకృత పుణ్య విశేషం, నీ తపస్సు యొక్క శక్తి. కానీ పుణ్యాన్ని ఎలా అనుభవించావో పాపాన్ని కూడా అలాగే అనుభవించాలి. కానీ నువ్వు చేసినటువంటి పాపం ఒక స్థాయిలోదైతే పుణ్యము పాపము ఒకసారి అనుభవించవచ్చు. ఎందువల్ల? వాడికి అపారమైన పుణ్యం ఉంది, ఐశ్వర్యం ఉంటుంది, పాపం ఉంది, తినకూడదంటారు డాక్టర్ గారు. మీకు షుగర్ అండి, స్వీట్ తినకండి అంటాడు. ఇంట్లో ఐశ్వర్యం ఉంది, స్వీట్లు ఉంటాయి, కానీ తినలేడు. కానీ నువ్వు చేసినది మహాపాతకం చేశావు, మహాపతివ్రతని తీసుకొచ్చావు, దానికి ఉన్నటువంటి శిక్ష ఏమిటి? నువ్వు మరణించాలి. నువ్వు మరణించడము, నువ్వు బ్రతకడము, రెండు ఒకసారి కుదరవు కదా. కాబట్టి ఇన్నాళ్ల నుంచి నువ్వు పుణ్యఫలాన్ని అనుభవించావు, తావద్భవతా నాత్ర సంశయ. ఇప్పుడు మహాపాతకము యొక్క రుచిని కూడా చూడాలి. అందుకుని నువ్వు మరణిస్తావు. నువ్వు మరణించడానికి ఏమిటి? నరవానరులు రావాలి, ఇద్దరూ కలిసి వస్తున్నారు. అందుకుని నీ మరణం తథ్యం. రావణ నా మాట విను, నువ్వు తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, హాయిగా నీ భార్యలతో, నీ నగరంతో, నీ రాజ్యంతో సుఖపడు. నేను చెప్పిన మాట విను, నేను ఇటు రాక్షసుణ్ణి కాను, అటు నరుణ్ణి కాను, మధ్యవర్తిని వానరుణ్ణి. 4 మంచి మాటలు చెప్తున్నాను రావణ, నువ్వు తీసుకొచ్చిన తల్లి సామాన్యమైన తల్లి కాదు, నీకున్న మార్గం ఒక్క ప్రాయశ్చిత్తం. రాముడు శరణాగత వత్సలుడు, ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించావా, ఎంత పాపం చేసిన వాడినైనా క్షమిస్తాడు. అందుకని నా మాట విని సీతమ్మ తల్లిని తీసుకుని వెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడవు కా. రాముడే ఉంది సామాన్య మానవుడు, రాజ్యభ్రష్టుడు, అరణ్యాల్లో తిరుగుతున్నాడు, భూమి మీద పడుకుంటున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వనుకున్నంత అధముడు రాముడు కాడు. రాముడు మహావీరుడు, విశ్వామిత్రుడి దగ్గర సమస్త ధనుర్వేదాన్ని తెలుసుకున్నవాడు. రాముడికే ఆగ్రహం వచ్చి కోదండంలో బాణాన్ని సంధించి విడిచిపెట్టాడా, ఆనాడు ఈ సమస్త బ్రహ్మాండములను లయం చేసేస్తాడు, మళ్ళీ సృష్టిస్తాడు, మళ్ళీ స్థితికారుడై నిలబెడతాడు. అంతటి శక్తివంతుడు రాముడు. రాముడి చేతిలోంచి బాణం కానీ విడిచిపెట్టబడి లంకాపట్టణం మీద ఒక్కసారి మెరుపు మెరిసిందా, రావణ మెరుపు కాంతిలో కొన్ని కోట్ల మంది వానరులు మరణిస్తారు. ఆయన చేతి బాణం అంటే మామూలు మా బాణం కాదది. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనాఖండిత పంక్తి కంటక నకంఠ పురాంతక శైల చాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండమ చండకాండములు. ఆయన ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణములలోంచి వచ్చేటటువంటి అగ్నిహోత్రముతో కూడిన కాంతుల చేత నీ సమస్త లంకాపట్టణము దగ్ధమైపోతుంది. ఆనాడు నువ్వు ఆర్తితో ఎలుగెత్తి అరిచినా నిన్ను కాపాడగలిగిన వాడుండడు. రాముడంటే ఎవరనుకుంటున్నావు? చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల తృంచివయిచి వలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కొలవేసి అని నిన్ను జరగొన్న అర్జును బురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడమియొక్కట కరదూషణాదుల 14 వేవుర బరి సమరి అమ్మహాధనుర్ధరునకి గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత సంఘాత నిర్ఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. ఆ రాముడు ఒకనాడు నువ్వు నేను ఈ కైలాస పర్వతాన్ని కదిపేయగలననేటటువంటి భుజశక్తితో కైలాసాన్ని కదిపితే ఆనాడు పరమశివుడికి ఆగ్రహం వచ్చి తన కాలి బొటనవేలుతో కైలాసాన్ని తొక్కితే దాని కింద నీ రెండు చేతులు ఉండిపోయి పెద్ద స్తోత్రం చేశావు. అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకంతకంతకంతమంతకంతకం భజే అని స్తోత్రం చేస్తే ఆనాడు పరమశివుడు నిన్ను క్షమించి విడిచిపెట్టాడు. అటువంటి పరమశివుని యొక్క ధనస్సుని హేళగా త్రుంచినటువంటి వాడు రామచంద్రమూర్తి. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వహించి వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలిని ఒక్కమ్మున కూలవేసి నిన్ను తోకకి చుట్టి 4 సముద్రాల్లో ముంచి తెచ్చి అంతఃపురంలో తోక నుంచి విడిపించి 10 తలల పురుగా అని నిన్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు రామచంద్రమూర్తి. ఒక్క అని నిన్ను జరగొన్న అర్జును బురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే అంతటి పరశురాముడు కొన్ని వేల మంది రాజులు అందరినీ కూడా తన పరశువు చేత భయపెట్టి సమస్త లోకాలని ఆక్రమించినటువంటి పరశురాముణ్ణి నిగ్రహించి విష్ణు చాపాన్ని చేతపట్టినవాడు రామచంద్రమూర్తి అంటే అటువంటి రాముడు కరదూషణాదుల 14 వేవుర బరి సమరి 14,000 మంది కరదూషణాదులనే రాక్షసులు ఒక పక్క, రాముడొక్కడు ఒక పక్క. ఎప్పుడు రాముడు బాణం తీశాడో తెలియదు, ఎప్పుడు వింటినారికి తొడిగాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. 14,000 మంది అందులో సామాన్యులు కారండి. ప్రతివాడు రావణాసుడితో సమానం. కరుడు, దూషణుడు, త్రిశరుడు అంతంతటి రాక్షసులు ఉన్నారు. 14,000 మందిని రాముడొక్కడే మట్టు పెట్టేశాడు. అందుకే గోపరాజు గారు అంటారు, బండన భీముడు అత్తజన బాంధవుడు ఉజ్వల బాణతోండ కోదండ కలప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేది కాదాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటారు. శత్రు సంహారం చేయవలసి వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయట. అటువంటి రాముడు 14 వేవుర బరిసమరే అమ్మహాధనుర్ధరునకి గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. అటువంటి రామచంద్రమూర్తి పట్ల అపచారం చేస్తే బ్రహ్మ స్వయంభూ చతురామనోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో త్రినేస్త్ర త్రిపురాంతకోవా త్రతుమ్న చక్త ఇది రామవర్జం. అట్లాంటి రాముడే కోదండంలో బాణాన్ని ప్రయోగించి చెప్పుతా చంపుతానని ప్రతిజ్ఞ చేసి బాణం విడిచిపెడితే నిన్ను బ్రహ్మ రక్షిస్తాడా, విష్ణువు రక్షిస్తాడా, ఇంద్రుడు రక్షిస్తాడా, శివుడు రక్షిస్తాడా? జన్మ వృధా చేసుకుని సంహరింపబడకు రావణ, నా మాట విను. అయినా నిన్ను చంపడానికి 10 తలల పురుగువి మా రామచంద్రమూర్తి 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చి నిన్ను చంపాలా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురుక్రక్కంపడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతం పట్టి నీ శిరమూల్త్రుంపగ నేను చాలు జయశ్రీ లబ్ధివర్తిల్లగం. రావణ ఏమనుకుంటున్నావో, నిన్ను చంపడానికి రాముడు రావక్కర్లేదురా, నేను చాలు. తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి ఏనుగులతో, గుర్రాలతో, వనాలతో, ఉపవనాలతో, అంతఃపురాలతో నీ లంకనంతటి నీ కాల్చేస్తాను. నా పిడిగుద్దుల చేత నీ వాళ్ళందరినీ చంపుతాను. నెత్తురుక్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతను పట్టి నీ శిరముల్త్రుంపగా నేలచాలు. నిన్ను చంపడానికి పెద్ద కష్టం అక్కర్లేదు నాకు. హేలహ చిగుళ్ళు తుంపినట్టు నీ పది తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను రావణ. ఏమనుకుంటున్నావు, నిన్ను చంపడానికి రాముడు రావాలరా? ఆ తల్లి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి బంధించాను బంధించాను అనుకుంటున్నావు. ఆ తల్లి సామాన్యురాలు కాదు. నీకంతర్పిత కలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కలరాత్రి గల బద్ధోదగ్ర కళాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణు నిరమునింకనుము నీ కబుద్ధి కాకుండినన్ సీతారాముల కోప స్పీతానల శిఖలు కలయబెర్చుతు లంకాభూత వ్రాతము భస్మీభూతముగా చేయునరుడు పడమినకింకం. ఆ సీతమ్మ తల్లి అంటే ఐదు తలల పాము తెలియక నీ మెడలో వేసుకుంటున్నావు. నీ తల మీద పడబోతున్నటువంటి పిడుగు, నీ ఎంట పుట్టిన అగ్ని తెలియక విషాన్నాన్ని తిని జీర్ణం చేసుకోగలను అనుకుంటున్నావు. రావణ, ఏనాడు రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఆగ్రహించి నీ వంక చూస్తారో ఆనాడే నీ లంక నాశనం అయిపోయిందిరా. నువ్వు చచ్చిపోతున్నావు. నిన్ను చంపడానికి రాముడెందుకురా? ఈ భుజాదండానికి అది పది తలల పురుగు, అరిచేత్తో కొట్టి చంపుతాను నిన్నన్నారు. ఈ మాట అనేటప్పటికీ వాడికి ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది. వెంటనే సైన్యం వంక చూసి ఈ హనుమని సంహరించండి అన్నాడు. అనేసరికి వాళ్ళు గబగబా ఉద్యుక్తులవుతున్నారు. నిజంగా మా స్వామి ఆనాడు అరివీర భయంకరుడైతే లంకాపట్టణం ఏమైపోయి ఉండేదో. విభీషణుడు లేచాడు ధర్మమూర్తి కనుక. సాధుర్వా యదివా సాధు పరైరేష సమర్పిత భ్రువన్ పరార్థం పరవా నదూతో వదమర్హసి. అన్నయ్య, దూతని చంపకూడదు. నీకు ఆగ్రహం వస్తే దూతకి ఒక అవయవాన్ని తీసేయచ్చు, తల గొరిగించవచ్చు, కాల్చి వాతలు పెట్టవచ్చు. తప్ప అవతల వారు చెప్పిన సందేశాన్ని వచ్చి చెప్పడమే తప్ప తనంత తానుగా చెప్పినటువంటిది లేదు. కనుక అశోకవనాన్ని భంజించాడంటే నీ దర్శనం కోసం భంజించాడు తప్ప వేరొక ప్రయోజనము లేదన్నాడు. కనుక ఆయనకి తగిన శిక్ష విధించు. తప్ప ఇంత చదువుకున్న నీ వంటి వాడే దూతని శిక్షిస్తే ఇంకా చదువుకి పరమార్థమేముందన్నయ్యా అన్నాడు. షహబాష్, బాగా మాట్లాడావురా విభీషణ అన్నాడు. పొగట్ట కావాలి వాడికి. అందుకని అన్నాడు, వానరములకు తోకంటే మహాప్రీతి, అందుకని ఆ తోకకి వస్త్రములు చుట్టండి, నెయ్యి పొయ్యండి, అగ్నిహోత్రం వెలిగించండి, ఆ కోతికి తోక కాలిపోతుంది. తోకలేని కోతి తిరిగి సముద్రం దాటి తన మందలోకి వెడితే తోకలేని కోతి, తోకలేని కోతి అని మిగిలిన వానరములన్నీ దెప్పి పొడుస్తాయి. ఆనాడు హేళన పొందుతాడు. తోక కాల్చండి అన్నాడు. అనేసరికి రాక్షసులందరూ వచ్చారు. స్వామి తోకకి వస్త్రములు చుడుతున్నారు. ఆయన పెద్ద తోక పెంచుతున్నారు, వీళ్ళు వస్త్రాలు చుడుతున్నారు. తెచ్చారు, దాని మీద నూనె పోశారు, వెలిగించారు. అందరూ చూడాలి, ఊరిరిగింపు చేయించండి అన్నాడు. ఆయన్ను రథం ఎక్కించారు. ఆయన్ని చీపుళ్లతో కొడుతున్నారు. చారీకుడు, చారీకుడు, చారీకుడు అంటున్నారు. కర్రలతో బాదుతున్నారు. ఇన్ని చేస్తుంటేట స్వామి అనుకున్నారట, ఇది రామకార్యం, నా స్వామి కోసం నేను ఎంత అవమానమైనా భరిస్తాను. ఆనాడు రాత్రి చూశాను లంకాపట్టణాన్ని, ఒక్కసారి పగలు కూడా చూడాలి దీని డాబు ఎక్కడ ఏముందో తెలుసుకోవాలనుకున్నారట. కాదుట, మా స్వామి వచ్చి ఇంత పాపభూమిలో కాలు పెట్టడమా, దీన్ని ఒక్కసారి అగ్ని సంస్కారం చెయ్యాలనుకున్నారట. అనుకుని ఆ తోకకి అగ్నిహోత్రం వెలుగుతోంది. రథం ఎక్కించారు. అందరూ స్త్రీలు, బాలురు, వృద్ధులు అందరూ గవాక్షాల్లోకి రండి, చూడండి, చారీకుడు, చారీకుడు అని పిలవండి అన్నారట. అందరూ వచ్చారు, నవ్వుతున్నారు, ఆయన్ని చూస్తున్నారు, చారీకుడు, చారీకుడు అంటున్నారు, ఊరిరిగింపు చేస్తున్నారు. స్వామి చూశారట, ఆహా ఇంకా సమయం అయిపోయింది, చూసేశాను, ఎక్కడో ప్రారంభించాలి అగ్నిహోత్రం పెట్టడం అనుకున్నారట. అనుకుని ఒక్కసారి భీమ విక్రమమైనటువంటి రూపాన్ని పెంచేశారు. ఆ కట్లు తెగిపోయాయి. ఆ చేతిలో ఒక తోక తీసుకుని అగ్నిహోత్రాన్ని ఇలా పట్టుకుని ఇచ్చున్నారట, కాగడా పట్టుకున్నట్టు. సూర్యుడికి ఎదురుగుండా నిలబడిన సూర్యుడా అన్నట్టుగా ఉన్నారట స్వామి. ఇప్పటి వరకు చారీకుడు, చారీకుడు అన్న వాళ్ళందరూ మళ్ళీ పరిగెత్తడం మొదలెట్టారు. చూశారట ఇది ఎక్కడ పెట్టాలి మొట్టమొదట ఈ అగ్నిహోత్రాన్ని అనుకున్నారట. ఆ రావణ సభలో నన్నుద్దేశించి మాట్లాడాడు మొనగాళ్ళ ప్రహస్తుడు, వాడింటితో మొదలెడతాను బోణి అనుకున్నారట. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేదనం అగ్నిం తత్రసిని క్షిప్యశ్వసలేన సమోబలి. అగ్ని అక్కడ పెట్టడం మొదలెట్టారతిహ ఇంద్రశస్త్రోశ్చ భవనం బ్రహ్మశస్త్రోస్తథైవ చ నరకంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ దురాత్మనః. విభీషణుడు ఇల్లు విడిచిపెట్టి మిగిలిన రాక్షసుల యొక్క గృహాలన్నింటికీ అగ్ని సంతర్పణం చేసేస్తున్నారు. ఇక్కడ అగ్నికి సంతర్పణం చేస్తూ ఉంటే రాక్షసులు పరిగెత్తుకుంటూ అశోకవనంలోకి వెళ్ళి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి, సీతమ్మ సీతమ్మ, నీ దగ్గరికి వచ్చి ఏదో ఒక కోతి కిచకిచలాడింది, ఎవరా కోతని అడిగితే యుజమేనాభిజానాతి యో యజ్ఞద్వా కరిష్యతి అహిరేవ హేహే పాదాన్ విజానాతి న సంశయ అని చెప్పావు కదా. ఆ కోతి తోకకి వస్త్రములు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్రం వెలిగించి లంకాపట్టణ వీధులలో తిప్పుతున్నారన్నట. అనేటప్పటికీ అమ్మ వెంటనే అగ్నిహోత్రుణ్ణి ప్రారంభి ప్రార్థన చేసిందిట. యజ్జస్తి పతి శుశ్రూషాం యజ్జస్తి చరితం తపః ఇది చాస్త్వేకపత్నీత్వం సీతోభవ హనుమతః ఇతి కించి దినక్రోశస్తయ్యం సస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశేషో మే సీతోభవ హనుమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్ సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతోభవ హనుమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్య సంగరః అస్మాత్ దుఃఖాంబు సంబ్రోధాత్ సీతోభవ హనుమతః. ఆ శ్లోకాలు మంత్రములతో సమానం. అందుకు సుందరకాండ వింటారు. ఆ శ్లోకములను విన్నంత మాత్రం చేత ఒంటికి అగ్నిహోత్రం పట్టుకుంటే ఎంత మంట పెడుతుందో అంత బాధలో ఉన్నవాడికి కూడా ఉపశమనం కలుగుతుందట సుందరకాండ వింటే. అందుకని ఆ శ్లోకాలని అమ్మ ప్రయోగించింది. నాకు కానీ భాగ్యశేషం మిగిలి ఉంటే, నేను రాముడికి ఉపచారములు చేసిన దాననైతే, నేను పతివ్రతనైతే, హనుమనన్ను రామచంద్రమూర్తితో కలపాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉంటే, నేను పతిసేవ చేసిన దాననైతే, సుగ్రీవుడు దశ దిశల వానరుల్ని పంపిన జాడ కనిపెట్టి రాముడితో కలపాలనేటటువంటి కృతనిశ్చయంతో ఉన్నవాడైతే, నేను రాముడితో కలవడమే నిజమైతే, నేను దేవతలను అర్చించిన దాననైతే, నాకు భాగ్యశేషము మిగిలితే ఈ హనుమ తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక అందమ్మ. ఈ మాట అమ్మ అందిట తోకకి వెన్న పూసినట్టుగా హనుమకుందిట. అసలే హనుమ, దానికి తోడు తోకకి అగ్ని, అది చల్లగా ఉంది. ఇప్పుడు హనుమ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన అనుకున్నారట, అవునులే, మా అమ్మ సీతమ్మ తల్లి అనుగ్రహం నాకుండగా అమ్మకి భృచ్యుడు అగ్ని, పైగా మా తండ్రి వాయుదేవుడికి స్నేహితుడు, నన్ను కాలుస్తాడా అనుకున్నారట. ఆ అగ్నిహోత్రాన్ని చేత్తో పట్టుకున్నారట తోకని. ఇంటింటా ఇంటింటా పెట్టేస్తున్నారు. ఎప్పటి నుంచో కడుపు మండిపోయి ఉన్నారు అగ్నిహోత్రుడు వాయుదేవుడు. తన కుమారుడికి అవమానం చేశాడు చూశారట. చూసి అసలు హనుమ పెట్టకముందే వాయుదేవుడు వచ్చి అగ్నిహోత్రాన్ని ఇంకో చోట పెట్టేస్తున్నట్ట. పెట్టేస్తుంటే ఎప్పటి నుంచో కడుపు కాలిపోయి ఉన్నాడేమో, రాక్షసులు కొవ్వి పట్టి ఉన్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చేస్తున్నట్ట అగ్నిహోత్రుడు. క్వచిత్ కింకుంకీంసుక సంకాశాహ, క్వచిత్ చల్మలి సన్నిబాహ, క్వచిత్ కుంకుమ సంకాశాహ. ఎక్కడ చూసినా కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతుందిట, కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతుందిట, కొన్ని చోట్ల నీలంగా కాలిపోతుందిట, కొన్ని చోట్ల బురుగు వర్ణంలో కాలిపోతుందిట, అలా లంకంతా కాలిపోతుందిట. ఆ తాపడము చేయబడినటువంటి ముచ్చ్రములు వజ్రములు వైడూర్యములు పెటిల్లు పెటిల్లు పేరిపోతున్నాయిట. ఈ అగ్నిహోత్రానికి ముసలాళ్ళు ముక్కాళ్ళు పిల్లలు పెద్దలు వీధుల్లోకి వచ్చి హా తాత హా పుత్రక కాంత మిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవా బహుధా భ్రువద్భి శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడి నుంచి వచ్చిందో ఇది? విష్ణుతేజమా రుద్రతేజమా ఇంద్రతేజమా? అగ్ని ఇంతలా లంకా పట్టణాన్నంతటినీ కాల్చేస్తోందని ఎక్కడ చూసినా ఓ తాత ఓ తండ్రి ఓ కొడుక ఓ కూతురా ఓ అన్న ఓ తమ్ముడా అన్న ఆర్తనాదాలు. స్వామి సంతోషపడిపోయారట. సముద్రపు వెళ్ళి చూస్తున్నారు, లంక కాలిపోతోంది, బ్రహ్మాండమైన ఆర్తనాదాలు. మా అమ్మ ఇంత బాధ ఈ లంకా పట్టణంలో పడినందుకు ప్రతీకారం తీర్చుకున్నాననుకున్నారట. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నింజనకాత్మజాయాః ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. హనుమ వీర అగ్నిహోత్రాన్ని పెట్టలేదుట. అమ్మవారి కన్నుల వెంట కారినటువంటి బాష్ప బిందువులనే అగ్నిహోత్రాన్ని లంకలో పెట్టేట. కాలిపోయింది లంక. అక్కడికి వెళ్ళి చూసి అనుకున్నారట, అయ్యో ఇంతమంది కాలిపోయారు, ఎంత అపకారం చేశాను రాజస బుద్ధి చేత, అహంకారంతో లంకంతా అగ్నిహోత్రం పెట్టేశాను. ఈ అగ్నిహోత్రం అశోకవనానికి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. మా అమ్మ సీతమ్మ తల్లి కూడా మంటల్లో కాలిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి రాముడికి ఏం చెప్పను? సీతమ్మని చూశాను, సీతమ్మతో మాట్లాడాను, లంకకి నిప్పెట్టి కాల్చొచ్చానని చెప్పనా? ఇంతటి పరాక్రమాన్ని నమ్ముకుని బుద్ధిమాంద్యంతో ఎంత పని చేశానని బాధపడి ఒక్కసారి మనిషికి కానీ కోపం వచ్చిందా, ఇంత బుద్ధున్నవాడికి కూడా బుద్ధి పతనం అయిపోతుంది. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః యో బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని మివాంభస. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ అని స్వామి అంటారు. ఎవరికైతే కోపం వస్తుందో అటువంటి వారు వెంటనే అగ్నిహోత్రాన్ని నీళ్లు పోసి చల్లార్చినట్టు తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోలేదా వాడు ఆ క్రోధంలో, కృత్తోహన్యాత్ గురువునపి, వాడు గురువుని కూడా సంహరించేస్తాడు చూసుకోకుండా. ఇవాళ నేను ఎంత దారుణమైనటువంటి పని చేశాను, యథోరగస్తం జీర్ణాం సవై పురుషముచ్యతే, తనకొచ్చిన కోపాన్ని తాను చూసి నన్ను కోపం ఆవహిస్తోందని నిగ్రహించుకున్నవాడు ధన్యుడు. పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు పురుషుడు కోపాన్ని విడిచిపెట్టాలి, నేను విడిచిపెట్టలేకపోయాను అని బాధపడుతూ స్వామి అనుకున్నారట. అథవా చారు సర్వాంగి రక్షిత శానిలీన చహ ననశిష్యతి కళ్యాణి నాగ్ని రగ్నౌ ప్రవర్తతే. అగ్ని అగ్నిని కాలుస్తుందా ఎక్కడైనా? సీతమ్మ తల్లి అనుగ్రహంతో నాతో అగ్గి పెట్టిన అగ్ని చల్లబడింది, అగ్ని వెళ్ళి మళ్ళీ సీతమ్మ తల్లిని కాలుస్తుందా? ఒక్క నాటికి కాల్చదు, సీతమ్మ తల్లి క్షేమంగా ఉంటుంది అనుకున్నారట. చారణులని ఆకాశ మార్గంలో శుభవార్తలు చెప్తూ వెడతారు, వాళ్ళు అలా వెళ్ళిపోతూ చెప్పుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యం, ఎన్నడూ జరగనటువంటి మహాద్భుతం జరిగింది. ఇవాళ హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చి లంకా పట్టణాన్నంతటినీ కాల్చేశారు, లంక అంతా తగలబడిపోయింది. కానీ ఒక్క అశోకవనంలో సీతమ్మ తల్లి మాత్రం క్షేమంగా ఉంది. అగ్ని చేత కాల్చబడదు, ఖడ్గము చేత నరకబడదు, నీటి చేత తడపబడదు, ఏ వికారము లేకుండా ఉండిపోయేది ఆత్మ. అది సీతమ్మ తల్లి దర్శనం, ఆత్మదర్శనం. ఈ మాట విన్నారట, మా అమ్మ క్షేమంగా ఉందని సంతోషపడిపోయి ఒక్క గంతులో ఎగిరి మళ్ళీ అశోకవనానికి వచ్చారట. అమ్మా, లంకాపట్టణాన్ని అంతటినీ దహించేశానమ్మా, బయలుదేరుతున్నాను స్వామి రామచంద్రమూర్తి పాద సన్నిధానానికి, తొందరలో వచ్చేస్తారమ్మా రామచంద్రమూర్తి, నీ కష్టాలు తీరిపోయాయి, రావణాసురుణ్ణి సంహరించి సీతారాములకి పట్టాభిషేకం జరుగుతుందమ్మా అని చెప్పి స్వామి వెంటనే అక్కడ ఉన్న అరిష్టమనేటటువంటి పర్వతం మీదకి ఎక్కారట. ఎక్కి మళ్ళీ బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరారో అలా, సచచాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్. వెంటనే ఆ పర్వత శిఖరములను గట్టిగా పీడిస్తున్నారట. తుంగపద్మ కజుష్టాభిర్ నీలాభిర్ వనరాజిభి సోత్తరీయమివాంబోదై శృంగాంతర విలంబిభి అంటారు. ఆ పర్వతం తన చుట్టూ పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లనేటటువంటి వస్త్రం కట్టుకుందా అన్నట్టుగా ఉందిట. ఆ పర్వతం మీద ఉన్నటువంటి మేఘములు మీద ఉత్తరీయం వేసుకున్నాయా అన్నట్టుగా ఉన్నాయిట. ఒక మహాపురుషుడు నిలబడ్డట్టుగా నిలబడిందిట. దాని మించి బయలుదేరి మళ్ళీ ఆకాశ మార్గంలో బయలుదేరారు. పిబన్నివ బభౌ చాపి సూర్మిమాలం మహార్ణవం పిపాస రివచాకాశం దదృశేష మహాకపి. ఆకాశాన్ని తాగేస్తున్నారా, సముద్రాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా మళ్ళీ ఆ ఆకాశ మార్గంలో బయలుదేరి ఈవలి ఒడ్డుకు వస్తున్నారు. వస్తూ వస్తూ దూరంగా వానరుల్ని చూశారు. చిన్న చిన్న స్వరూపాలతో వాళ్ళందరూ హనుమ రావాలి, ఒక మంచి మాట చెప్పాలి, సీతాదర్శనం అయిందన్న మాట చెప్పాలి. చెప్పారా మనం బతుకుతాం, ఆయనకి దర్శనం అవ్వలేదా మనందరం చచ్చిపోయినట్టే అని బెంగ పెట్టుకుని నిలబడి ఉన్నారట. స్వామి హనుమ ఒక పెద్ద నాదం చేశారు. చెయ్యగానే అందరూ పరిగెత్తుకుంటూ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారట. ఏమి స్వామి హనుమ అంత నాదం చేశారు? అంత నాదం చేశారంటే చూసినట్ట చూడనట్ట ఎందుకు చేశారని అడిగారట. అడిగితే ఆయన అన్నారట, సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య నాదయేవం విదో భవేత్. హనుమకి ఒక పని అప్పగించిన తరువాత ఆ పని జరగకపోవడం అన్నది ఉండదు. హనుమ ఇంతటి మహానాదం చేశారు అంటే తప్పకుండా సీతాదర్శనం అయి ఉంటుంది. వస్తున్నారు హనుమ అన్నారట. స్వామి ఆకాశ మార్గంలో దగ్గరకు వచ్చేశారు. దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ న్యవేదయత్ నిశసాజిత హస్తేన గృహీత్వా వలిన సుఖం. ఒక్కసారి అరిచారట ఆయన. కానీ ముందు సీతమ్మ అన్నారో, తర్వాత చూశాను అంటాడో చూడలేదంటాడో, బీపీ హై లెవెల్లోకి వెళ్ళిపోయి నరాలు చిట్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారట వానరులు. అందుకని వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడం కోసమని దృష్ట్వా సీత సీతమ్మ చూడబడేను అన్నారట. బయలుదేరే ముందు నేను చూస్తానని బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పుడు చూడబడేను సీత అన్నారు. ఇది తన చూసింది, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్ర కమరుద్గణేభ్యః. అమ్మ నువ్వు నాకు దర్శనమివ్వాలమ్మా అంటే దర్శనమిచ్చిన తల్లి, అటువంటి తల్లిని నేను చూశానని ఎందుకంటారు ప్రాజ్ఞుడైన హనుమ అనలేదుట. దృష్ట్వా సీత, చూడబడెను సీతమ్మ అన్నారట. అనగానే వీళ్ళు ఎంత పొంగిపోయారంటారట, అక్కడికొచ్చి దిగారు. ఆ అంగదుడి యొక్క చెయ్యి పట్టుకుని అక్కడ ఉన్న కొండ గుహలోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో చూడండి, నాన్నగారు ఎప్పుడో 2 నెలలు క్యాంప్ వెళ్ళిపోయి 2 నెలల తర్వాత నాన్నగారు వచ్చేస్తున్నారు. బహుశా ఇవాళ రిజర్వేషన్ దొరికితే ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, తత్కాల్లో టీటీ రిజర్వేషన్ ఇస్తే మాత్రం ఎక్కేస్తానని నడుచుకోండి తండ్రి. వస్తున్నాడు, ఆ ట్రైన్కి రావట్లేదో అనుమానం. భార్య అలా ఎదురు చూస్తుంటుంది మామగారు అత్తగారు అందరూ, తండ్రి గారు తల్లి గారు అందరూ. 3 నెలలు క్యాంప్ వెళ్ళిపోయి అమెరికా ఇప్పుడు వచ్చాడు ఆయన. అనుకోకుండా ఆ ట్రైన్లో దిగాడు, దిగి కారులోంచి దిగి ఈ బ్యాగులన్నీ పట్టుకుని ఇంటికి వచ్చాడు అనుకోండి. గదిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు చుట్టూ భార్య కూర్చుంటుంది, తండ్రి కూర్చుంటాడు, తల్లి కూర్చుంటుంది, వీళ్ళు మాట్లాడుతుంటారు. పిల్లలు, వీళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ మామయ్య గారు వచ్చేసారు, బాబాయ్ గారు వచ్చేసారు, అన్నయ్య గారు వచ్చేసారని ఈ పిల్లకాయలు మాత్రం వచ్చి తండ్రి దగ్గర కూర్చోరు. కూర్చోకుండా మా నాన్నగారు వచ్చారు, మా నాన్నగారు వచ్చారు, మా నాన్నగారు వచ్చారని వీధుల్లో పరిగెడుతుంటారు. అలా ఈ కోతులు మిగిలిన వానరములు పెద్దలందరూ వచ్చి హనుమ చుట్టూ కూర్చున్నారట. వీళ్ళు మాత్రం అలా పరిగెత్తడం, ఇలా రావడం, హనుమని ముట్టుకోవడం, మళ్ళీ పరిగెత్తడం. ఎందుకంటే అదో సంతోషం, మా హనుమ సీతమ్మని చూశారు. నిజంగా వానర చేష్టితం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు మహర్షి. కొంతమంది జెండాకర్రలు పెట్టినట్టుగా పెట్టారట తోకల్ని, పెట్టి ఆ తోకలు పట్టుకు పరిగెడుతున్నారట. కొంతమంది కొండెక్కుతున్నారట, కొండ మించి దొల్లుతున్నారట. కొందరు చెట్టు ఎక్కుతున్నారట, చెట్టు మించి దూకుతున్నారట. ఒకడు ఒకడిని మోసుకుంటూ ఎగురుతూ సంతోషంగా పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారట. బయటిని తల్లరి, లోపల చేర్చా. ఆయన అన్నారు, సీతమ్మ తల్లిని చూసొచ్చానని వెళ్ళేటప్పుడు తన పౌరుష పరాక్రమాలను అన్నింటినీ వర్ణిస్తూ చెప్తారు. ఇన్ని చెప్పిన తరువాత అంగదుడు అన్నాడు, సీతమ్మ తల్లి జాడ తెలిసిన తరువాత మనం వెనక్కి వెళ్ళి రాముడితో చూసొచ్చామని చెప్పడం ఎందుకు, బయలుదేరి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి రాక్షసుల్ని ఒగ్గడించి సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చేద్దాం పదండి అన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, ప్రభువుని వెంటనే కాదనకూడదు అంగదా, నువ్వు చెప్పింది శ్రేష్టమైన మాట, కానీ మనం రామచంద్రమూర్తి యొక్క సలహా లేకుండా, ఆయన అనుజ్ఞ లేకుండా ఏ పని స్వతంత్రించి చెయ్యకూడదు, కనుక రామచంద్రమూర్తి యొక్క మనస్సు ఎలా ఉంటే అలా చేద్దామన్నారట. సరే పదండి అన్నారు. ఒక్కసారి ఆకాశంలో మేఘాలన్నీ బయలుదేరినట్టుగా ఇంతమంది వానరములు ఆకాశంలో ఎగురుకుంటూ బయలుదేరుతున్నారు ప్రసరవణ పర్వతం వైపుకి. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు చూసినా హనుమ గురించి మాటలే, హనుమట వెళ్ళారట, నువ్వు యోజనాలు దాటారట, నువ్వు సగం విన్నట్టు పరిగెత్తుకుంటూ పోయావు, ఆ మధ్యలో మైనాకుడు వచ్చాట, అంటే నువ్వు మైనాకుడు విన్నావు, తర్వాత నేను విన్నాను సురసన ఒక ఆవిడ వచ్చిందిట అని హనుమ గురించి మాట్లాడుకుంటూ ఆ సంతోషంలో వచ్చేవాడోడు, చెయ్యి ముట్టుకునేవాడోడు, అంటే షేక్ హ్యాండ్లు అప్పుడు ఉన్నాయి ఇలా ఉంది, కాళ్ళు ముట్టుకునేవాడోడు, నమస్కారం పెట్టేవాడోడు, ఇలా ముట్టుకునేవాడోడు, అలా ముట్టుకునేవాడోడు, సంతోషం ఆయన్ని ముట్టుకుంటే చాలు. ఇప్పుడు కనపడితే నేను ముట్టుకోను, కౌగిలించుకుని కాళ్ళ మీద పడిపోను హనుమ కనపడితే, అందుకని అలా వెళ్ళి అంత సంతోషపడిపోయి వాళ్ళందరూ హనుమని ముట్టుకుంటున్నారు. అందరూ కలిసి అవతల ఒడ్డున ఉన్నటువంటి మధువనాన్ని చేరుకున్నారు. ఆ మధువనం ఎప్పటి నుంచో సుగ్రీవుడు వాలి మొదలైన వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళ మేనమామ గారు దదిముఖుడనబడేటటువంటి ఆయన దానికి కాపలా కాస్తూ ఉంటాడు. అక్కడ తేనె పట్లు పెరిగిపోయి తేనె కారిపోతుంటుంది. ఈ వానరములన్నీ వెళ్ళి గొప్ప సంతోషపడిపోయితే మనకి ఇవాళ సీతమ్మ తల్లి దర్శనమైంది, అందుకని మనందరం ఇవాళ మధువనంలోకి వెళ్ళి ఈ మధువనాన్ని భంజించి తేనె తాగేద్దాం, పళ్ళు తినేద్దాం అన్నారట. అంగదుడు అన్నాడు, నేను యువరాజుని కదా అనుమతిస్తున్నాను, లోపలికి ప్రవేశించి యథేచ్ఛగా తినండి అన్నాడు. అందులోకి సుగ్రీవుడే వెళ్ళాడు. అలాంటిది వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తేనె పట్లన్నీ పిండేశారు, కడుపు నిండా తేనె తాగేశారు. ఎక్కువ మధువు తాగేశారేమో మత్తు వచ్చేసింది, మత్తు వచ్చేసి స్పృహలు తప్పిపోయాయి. ఎవడికి సరిగ్గా బుద్ధి పనిచేయడం మానేసింది. మానేయడంతో అసలే కోతులు దానికి తోడింత మధువు తాగాయి. లోపల కడుపులో శుభవార్త, బతికేమన్న ఆనందం, సుగ్రీవుడు మెచ్చుకుని సన్మానం చేస్తాడు ఏమిస్తాడో అని ఆనందం. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. మా చిన్నప్పుడు మా అమ్మాయి అస్తమానం వచ్చి, నాన్నగారు రామాయణంలో ఆ శ్లోకం చెప్పరా అనేది. ఇది ఎక్కడ ప్రారంభమే, రామాయణంలో అన్ని శ్లోకాలు ఉంటాయి, వానరులు ఆడుకున్న ఆట శ్లోకం చెప్పమంటావంటే దానికి సరదా కోతులది విన్నాం. అందుకని దానికి వచ్చే ఒక మాటలు సరిగ్గా నాన్నగారు కేచిత్ కేచిత్ ఆ శ్లోకం చెప్పరా, కేచిత్ కేచిత్ చెప్పరా అని. ఇప్పుడు ఎప్పుడైనా దాన్ని నీవు చిన్నప్పుడు కేచిత్ చెప్పనేది అనేది కదా చెప్పనంటే ఊరుకుందరు అది ఎందుకంటుంది. సరే ఎందుకో ఏదో ప్రసంగవశాత్తు వచ్చి చెప్పాను సుమా అండి, దానికి దీనికి ఏం సంబంధం లేదు. కానీ గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ ఆ తేనె తాగేసి కొందరేమో పెద్ద సంగీత విద్వాంసుల్లా కూర్చుని పాటలు పాడుకుంటున్నారట, కొందరు నృత్యం వచ్చిన వాళ్ళల్లా నాట్యాలు చేస్తున్నారట, కొంతమంది ప్రణమంతి కేచిత్ నిష్కారణంగా అవతల వాడి కాళ్ళు లాగేసి మరీ నమస్కారాలు ఎక్కేస్తున్నారట, కొంతమంది కొండలు ఎక్కేస్తున్నారట, కొందరు కొండలు దూకేస్తున్నారట, కొందరు చెట్లు ఎక్కేసారట, కొందరు నిష్కారణంగా కూర్చుని ఏడుస్తున్నారట. అదో విచిత్రం, అంత ఆనందంలో వాళ్ళకి ఏడుపు వచ్చింది. కొంతమంది విలపంతి కేచిత్ కొందరు ఏడుస్తున్నారు, కొందరు యువతల వాడిని గుద్దుతున్నారు, కొందరు యుద్ధాలు చేస్తున్నారు, కొందరు మీద పడ్డారు, కొందరు కింద పడ్డారు, నా అల్లరి చేసుకుంటున్నారు. ఇంతలో పాపం దదిముకుడు వచ్చాడు. వచ్చి ఊరే ఇందులోకి సుగ్రీవుడే ప్రవేశించాడు, మీరు ఎందుకు వచ్చారు రా అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, ఇవాళ మాకు సీతమ్మ తల్లి దర్శనమైంది, అడగడానికి నువ్వెవరు అని ఆయనకి దేవమార్గం చూపించారట. చూపించి ఆయన డొక్కల్లో పెద్ద పెద్ద పిడిగుద్దులు పొడిచారట. పొడిస్తే ఆయనకి కాసేపు తిరిగి తప్పుపోయినట్టుగా అయిపోయి ముక్కుల వెంట చెవుల వెంట రక్తం గారి స్పృహ వచ్చి వీళ్ళని అంత తాగున్నాడేమో యువరాజంతటి అంగదుడు కూడా ఆయన్ని శిక్షించాడు. చేసేది లేక ఈ మాట సుగ్రీవుడికి చెప్దామని పరిగెత్తారట. సుగ్రీవుడు ప్రశ్రవణ పర్వతం మీద రామలక్ష్మణులు పక్కనుండగా నిలబడి ఉన్నాడు. వానరములకి ఒక లక్షణం ఉంటుంది, వాటికి ఏదైనా చాలా ఆనందం వచ్చేసింది అనుకోండి తోక పెంచేస్తాయి, అవి తోక పొడుగైపోతూ ఉంటుంది. అందుకని రామలక్ష్మణుల దగ్గర ఉండగా ఈ దదిముఖుడు ముక్కంట నోటంట నెత్తురు కారుతూ వెళ్ళి ఆయన పాదముల మీద పడి వానర భాషలో చెప్తున్నాడు. హనుమ హనుమంటున్నాడు, అంగదుడు అంగదుడు అంటున్నాడు, మధ్య మధ్యలోనూ ఏదో చెప్తున్నాడు, ఏడుస్తున్నాడు. రామలక్ష్మణులకి వానర భాష రాదు, వాళ్ళకి కంగారు. వెళ్ళిన వాళ్ళల్లో వాళ్ళు ఒక్కళ్లే రాలేదు. హనుమ తప్పకుండా దర్శనం చేస్తారని ఆశ పెట్టుకున్నారు. ఆ హనుమంటున్నాడు, ఏడుస్తున్నాడు ఈ దదిముఖుడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, పోనీ వాడేడుస్తున్నాడని సుగ్రీవుడు ఏడుస్తున్నాడా అంటే సంతోషంతో తోక పెంచుతున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు, ఈయన తోక పెంచుతున్నాడు. సంతోషమో తెలియదు, విషాదమో తెలియదు. రాముడు నిగ్రహించుకుంటాడు, లక్ష్మణుడు ఆపుకోలేడు. భుజం పట్టుకు కుదిపేస్తున్నట్ట, ఏమిటి సుగ్రీవా అసలు అల్లరి కారణం ఏమిటి, నువ్వు తోక పెంచుతావు వాడేడుస్తాడు హనుమంటాడు ఏమిటి అల్లరని. అంటే పాపం ఆనాడు చెప్పాట సుగ్రీవుడు, వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకురండి రా అని. ఏమీ కంగారు పడకండి, అసలు ఆ మధువనంలోకి ఎవరు వెళ్ళని చోటికి వాళ్ళు వెళ్ళి భంజించారంటే తప్పకుండా సీతమ్మ తల్లి దర్శనం చేసి ఉంటారు. ఆ సంఘంలో హనుమ ఉన్నారు. హనుమ ఉన్న చోట కార్యసిద్ధి జరగకపోవడం ఏమిటి, జరిగి ఉండి ఉంటుంది. అందుకే అశోక ఆ మధువనాన్ని భంజించారు. అమ్మో, అశోకవనాన్ని భంజించారు, తీసుకురమ్మన్నారు. గబగబా వానరులందరూ వచ్చారు, రామలక్ష్మణుల సన్నిధానంలో కూర్చున్నారు. వానరులందరూ హనుమ దగ్గర వినేశారు కాబట్టి సీతమ్మ తల్లి దర్శనం అయిపోయినట్టే చెప్పేశారు. రామచంద్రమూర్తి అన్నారు, నా ఎడల సీతమ్మ తల్లి ఎలా ఉంది చెప్పమన్నారు. ఇది హనుమకు అక్కడికే తెలుసు. అప్పుడు అందరూ దారిచ్చి ఇది దీనికి నువ్వు చెప్పు హనుమాన్ని పంపించారు. పంపిస్తే హనుమ అన్నారు, తస్య తద్వచనం శ్రుత్వా హనుమాన్ మారుతత్వజః ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయై తాం దిశం ప్రతి. సీతమ్మ తల్లి ఉన్న దిక్కుకి తిరిగి నమస్కరించారట. నియతాం అక్షతాం దేవీం రఘవాయన్యవేదయత్, రామచంద్రమూర్తికి నివేదించట. నియమముతో శీలవతి అయి సీతమ్మ తల్లి మహాపతివ్రతయై నీకోసం ఎదురు చూస్తోందని. తన పౌరుష పరాక్రమములు రామచంద్రమూర్తి దగ్గర చెప్పరు. పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడతారు. తన పౌరుషం గురించి ఒక్క మాట చెప్పరు హనుమ. చెప్పకుండా సీతమ్మ తల్లి ఇచ్చినటువంటి అభిజ్ఞానములను గురించి చెప్పి ఆ కేశభూషణాన్ని తీసి రామచంద్రమూర్తికి ఇచ్చారు. ఆ కేశభూషణాన్ని చూడగానే కౌగిలించుకొని కన్నుల వెంట నీరు కారుస్తూ కూలబడిపోయాట రాముడు. నా కోసం సీతమ్మ 2 నెలలు ప్రాణాలు నిలబెట్టుకోగలదా, నేను ఒక్కరోజు ఉండలేను సీత జాడ తెలిసిన తర్వాత, బయలుదేరి వెళ్ళి సీతమ్మని రక్షించి తీరుతానన్నారట. ఈ వెళ్లే లోపల వానరములతో హనుమ ఒక మాట చెప్పారు, సీతమ్మ తల్లి పాతివ్రత్య ప్రభావం చేత రావణాసురుడు ఏనాడో నిహతుడైపోయాడు, కేవలం నిమిత్తంగా వెళ్ళి రాముడు బాణం వేసి రావణాసురుణ్ణి సంహరించాలని చెప్పారు. అందుచేత రావణాసురుడు సంహరింపబడినట్టే భావించి పట్టాభిషేక సర్గ చెప్పేస్తారు. అక్కడతో చిట్ట చివర హనుమ ఒక మాట చెప్పారు రామచంద్రమూర్తితో, తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత. ఈ శ్లోకం సుందరకాండకి ఆయుపొట్టు.
తత్తతో మొదలుపెట్టి తత్తతో పూర్తి చేస్తారు సుందరకాండని. అలా ఎందుకు అంటే మళ్ళీ అదొక వ్యాఖ్యానం. ఇప్పుడు దాని భూసు మనకెందుకు గానండి, అందులో తతోమయ వద్విదధీన భాషిత శోకమూర్తి అయ్యున్నటువంటి సీతమ్మ తల్లికి నీక్షేమ వార్త నేను చెప్పాను. చెప్పి నా మాటలతో నేను చెప్పడం చేత సీతమ్మ తల్లి ఊరడదిల్లి సంతోషంగా ఉంది. కానీ తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది. అంతక తప్ప సీతమ్మ తల్లికి ఇప్పుడు ఇంకా ఏ విధమైన శోకము లేదు అని చెప్పారు హనుమ. హనుమ మాటల చేత సీతమ్మ తల్లి ఊరడిల్లినట్టే సుందరకాండ విన్న వాళ్ళందరికీ కూడా శోకము ఉపశమించి ఏ కష్టములు ఉన్నా తొలగి వారు కూడా సుఖశాంతులను పొందుతారు అని ఋషివాక్కు. ఎంతటి వారికి కూడా దుఃఖము పోయి సుఖము కలిగి తీరుతుంది. మీరు చెప్పేవాడికి వచ్చా రాదా అని చూడకుండా ఇంత అమాయకంగా కూర్చుని భక్తితో విన్నారు కనుకే ఈ సుందరకాండ సత్యం 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 పునఃసత్యం అని వర్షం ద్వారా స్వామి తెలియజేశాడు. అటువంటి సుందరకాండ పూర్తయిన తరువాత హనుమ నోటితో చెప్పారు కనుక రావణుడు వధింపబడినట్టేనని పట్టాభిషేక సర్గ చెప్పేస్తారు. అందుకని పట్టాభిషేకం చెప్పేస్తాను. అందున శ్రీరామనవమి ఉన్ననే దాటింది కనుక పరమ పవిత్రమైన సమయం కనుక ఆ తరువాత రామచంద్రమూర్తి వానరులందరితో కలిసి సేతువు నిర్మించి సముద్రమును దాటి లంకాపట్టణమునకు వెళ్ళి ఆ కుంభకర్ణ రావణ ఇంద్రజిత్తు మొదలైన రాక్షసుల్ని సంహరించి విభీషణుడికి లంకా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి పుష్పక విమానంలో బయలుదేరి సీతమ్మతో కలిసి అయోధ్య పట్టణానికి వస్తున్నారు. వస్తుండగా అక్కడ ఉన్నటువంటి వానర స్త్రీలందరినీ కూడా తీసుకెడదామని సీతమ్మ తల్లి అడిగింది. ఆ తల్లి సౌజన్యం చూడండి, వీళ్ళందరూ నా కోసం ఇంత కష్టపడ్డారు, అందుకని ఇక్కడ ఉన్నటువంటి విభీషణ పరివారాన్నందరినీ మనతో తీసుకెడదామని ఎక్కించుకున్నారు. పుష్పక విమానంలో బయలుదేరి కిష్కింద వచ్చారు. కిష్కిందలో ఉన్న వానర పరివారం అంతా పుష్పక విమానం ఎక్కేశారు. టిక్కెట్ ఏమన్నా ఎంతమంది ఎక్కినా చోటు ఉంటుంది పుష్పక విమానానికి. దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళిపోవడమే అంటే రాముడితో కలిసి వెళ్ళిపోవడం అంటే ఊర్ధముఖ చలనం. అందుకని అందరూ కలిసి ఎక్కారు. భారద్వాజాశ్రమానికి వచ్చారు. భారద్వాజుడు మహాతపస్వి, సంకల్ప మాత్రం చేత కొన్ని కోట్ల మందికి ఆతిథ్యం ఇవ్వగలడు. అయోధ్యకాండలో చెప్తారు భారద్వాజుడి యొక్క గొప్పతనం ఏమిటో. సరే ఇప్పుడు మనకు అవన్నీ పట్టు కూర్చుంటే అసలు ప్రయోజనం నెరవేరదు కనుక ఆ భారద్వాజుడి ఆశ్రమంలో ఉండి అక్కడ విందారగించారు. అక్కడ నుంచి బయలుదేరే ముందు రామచంద్రమూర్తి హనుమని పిలిచి ఒక మాట చెప్పారు. హనుమ, రేపటి రోజున పుష్యమీ నక్షత్రంలో మేము నంది గ్రామానికి వస్తాం. అక్కడ భరతుడు నా పాదుకలు సింహాసనంలో పెట్టి పరిపాలిస్తున్నాడు. నువ్వు ముందు వెళ్ళు, వెళ్ళి చూడు. వెళ్లే ముందు గుహుడి దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నానని చెప్పి గుహుణ్ణి తీసుకెళ్ళు. గుహుడు నాకు దీటైన స్నేహితుడు అంటాడు. ఆయన పడవలు తోసుకునేవాడు. ఇది రామచంద్రమూర్తి సౌజన్యం. తనని అర్చించి నిజాయితీతో నమస్కరించాలి తప్ప భక్తికి వశుడవుతాడైన. అందుకని గుహుణ్ణి తీసుకుని వెళ్ళు. ఒకవేళ భరతుడిలో 14 సంవత్సరముల నుంచి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండడం వల్ల రాజ్యమునందు కాంక్ష ఉన్నట్టు నీకు ఎక్కడైనా లేశమాత్రం అనుమానం వస్తే వెంటనే తిరిగొచ్చి నేను ఇక్కడి నుంచే సీతమ్మ తల్లిని తీసుకుని అడవులకు వెళ్ళిపోతాను అరణ్యవాసానికి. మళ్ళీ భరతుడు పట్టం కట్టుకుని రాజ్యం ఏలుకుంటాడు. నేను వస్తున్నానని చెప్పకు అన్నారు. ఇది రామచంద్రమూర్తి యొక్క త్యాగం అంటే. హనుమ వెళ్ళారు గుహుణ్ణి తీసుకుని. ఆ భరతుడు అక్కడ పాదుకలు సింహాసనంలో పెట్టి 14 ఏళ్ళు పూర్తయ్యేసరికి రామా నువ్వు రాకపోతే ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలిపెట్టేస్తానన్నారు. అంతటి మహాభక్తుడు భరతుడు. వెళ్ళి చెప్పారు రేపు వచ్చేస్తున్నారు రామచంద్రమూర్తి, పుష్యమీ నక్షత్రంలో నీకు దర్శనం అవుతుందన్నారు. ఈ మాట విన్నట్ట భరతుడు సంతోషంతో ఆనంద పారవశ్యాన్ని పొంది నువ్వు దేవతవా మనుష్యుడివా హనుమవా నువ్వెవరో నాకు తెలియదు కానీ ఎంత శుభవార్త చెప్పావని పొంగిపోయాట. మరునాడు తెల్లవారిపోయింది. ఒక్కొక్కసారి చూడండి, అత్యంత శుభవార్త విని పెళ్లి కొడుకు ఫలానా ట్రైన్లో వచ్చేస్తున్నాడు, 8 వచ్చి స్నాతకం పీటల మీద కూర్చోవడమే అన్నారు అనుకోండి. ఒకవేళ వీళ్ళు 10 ఫోన్లు చేస్తారు, వచ్చేసిందా ట్రైన్ వచ్చేసిందా వచ్చేసిందా అని. వీళ్ళ కార్లన్నీ వెడతాయి అక్కడికి, వెడతారు, వాళ్ళు ఎక్కుతారు, సెల్ ఫోన్లో చెప్తుంటారు వచ్చేసాం వెంకటకృష్ణాయపురం అని. అయినా ఇందిన్నర అయిపోయింది, పాటికి వచ్చేయాలే వెంకటేశ్వరపురం వదిలితే. ఇంకా రాలేదేంటి, ఒకవేళ నువ్వు సరిగ్గా విన్నావా అని దిక్కుమాల శైలిలో అది ఎవరితో మాట్లాడావు, వాడు అక్కడి నుంచే మాట్లాడా ఎక్కడి నుంచో మాట్లాడా అంటాను చూడండి. అలా నువ్వు సహజంగా వానరుడివి, చాంచల్యంతో చెప్పావా నిజంగా చెప్పావా, రాడేని రాముడు అంటున్నాడు భరతుడు. అంటే హనుమ అంటారు, వచ్చేస్తాడయ్యా బా మహానుభావా, వానరులతో కలిసి వస్తున్నాడు, వానరులు కూడా వస్తున్నారనడానికి గుర్తేమిటి? వానరములు ఎక్కడ ఉంటే అక్కడ చెట్లకి ఫల సమృద్ధి ఉంటుంది. భారద్వాజుడు వరం ఇచ్చాడు, నిష్కారణంగా చెట్లన్నీ ఫలపుష్ప శోభితములయ్యి ఉన్నాయి, అందుకుని వచ్చేస్తున్నాడు రాముడు వానరులతో చూడన్నారు. ఈలోగా ఆకాశంలో పెద్ద కిలకిలకిలకిలకిలకిలకిలక శబ్దాలు వినబడ్డాయి. ఆ ముందంతా వానరములు, మధ్యలో పుష్పక విమానం. సంతోషంగా వచ్చేసింది, పుష్పకం దిగింది. పరుగు పరుగున లోపలికి ఎక్కేట, ఎక్కి పాదుకలు తీసుకెళ్లి మొట్టమొదట రామచంద్రమూర్తి పాదములకు పెట్టేట భరతుడు. ఇది చూసి విభీషణుడు సుగ్రీవుడు కన్నీరు కార్చారు. ఎందుకు కార్చడం? ఇటువంటి తమ్ముళ్ళున్నారు. అన్నగారు 14 ఏళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగాడని కన్నుల నీరు కారుస్తూ ఆనందపడిపోతూ గబగబా వచ్చి అన్నయ్య కాళ్ళకి చెప్పులు తొడిగేశాడు. మేము ఉన్నాం. మా అన్నయ్యని చంపించేసిన వాడు ఒకడు సుగ్రీవుడు, వాళ్ళన్నయ్యని చంపించేసిన వాడు ఒకడు విభీషణుడు. మా దౌర్భాగ్యం ఏమిటో, మాకిలాంటి అన్నదమ్ముల పొత్తు కలగలేదు. వీళ్ళ అదృష్టం చూడు చక్క, ఎలాంటి అన్నదమ్ములు, ఇదిట గౌరవం. 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత కూడా 70 ఏళ్ళ అన్నయ్య గారు కుర్చీలో కూర్చుంటే, అన్నయ్య తర్వాత ఏం చేయమంటావు అన్నయ్య అని వెళ్ళి అన్నయ్యని అడిగిన వాడున్నాడే. అలాంటి అన్నదమ్ముల్ని చూసి లోకం అనుకుంటుంది, వాళ్ళు చూడండి పీట్ల మీద కూర్చుంటే వెళ్ళి వాళ్ళ అన్నయ్య కాళ్ళకి నమస్కారం పెడతారు, శుభలేఖ వేసుకుంటే వాళ్ళ అన్నయ్య గారి పేరు వేసుకుంటారు. వాళ్ళ అన్నదమ్ములకి ఎంత పొత్తో, 4 అన్నదమ్ములు 4 తోడి కోడళ్ళు కూర్చుని మాట్లాడుకుని నిర్ణయానికి వస్తారు. ఒక్క స్పర్ధ ఉండదండి, పెళ్లి పెళ్లి చూడరు. ఇది చూసి ఆ మా ఇల్లు ఉంది ఏంటి అని మాట్లాడుకుంటారు. చూసారా, అలా సుగ్రీవుడికి విభీషణుడికి కళ్ళని ఇల్లు వచ్చేయటే వాళ్ళ అనుబంధాన్ని చూసి. భరతుడు ఇది రామాయణం నేర్పేది. ఒకసారి వదులుకోకు ఆ భాతృ సంబంధాన్ని, వదులుకున్నావా ఇంకా మళ్ళీ రమ్మంటే రాదా అన్నదమ్ముల బంధం. తీసుకెళ్లి పాదుకలు తొడిగేట, తొడిగితే పాదుకలు తొడుక్కుని రామచంద్రమూర్తి కిందకి దిగారట. దిగిన తరువాత వశిష్ఠ మహర్షి పక్కన సింహాసనం మీద, ఆయన వశిష్ఠుడి పాదములకు నమస్కరించి పక్కన ఉచితాసనం మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మంత్రులందరూ వచ్చారు. వచ్చి వశిష్ఠ మహర్షిని వేడుకున్నారు రేపటి రోజున పట్టాభిషేకానికి కావలసినటువంటి ఏర్పాట్లు చెయ్యమని. అక్కడ ఉన్నటువంటి ఈ చురకుల్ని పిలిచారు. రామచంద్రమూర్తి యొక్క కేశములన్నీ జడలు కట్టేసి ఉన్నాయి, ఆ కేశ సంస్కారం చేయమన్నారు. రాముడన్నాడు, ముందు లక్ష్మణ భరత శత్రుఘ్నులు చేయించుకుంటే తప్ప నీ చేయించుకోనన్నాడు. ఎందుకని, ఆయనకున్న ప్రేమ అటువంటిది. ముందు ధర్మమర్ధంచ కామంచ పృథివీంచ అపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశ్రుణమితే అంటాడు అయోధ్యకాండలో. లక్ష్మణ, నేను ఎప్పుడైనా ఆనందం అనుభవించినా, ధర్మం అనుభవించినా, కామం అనుభవించినా, అర్థం అనుభవించినా, నా తమ్ముళ్ళు కూడా అనుభవించిన నాడు నేను అనుభవిస్తాను తప్ప నా తమ్ముళ్లకు లేని సుఖం నాకు అక్కర్లేదు లక్ష్మణ అని చెప్పాడు. అందుకని ముందు తమ్ముళ్ళకి క్షురకర్మ చేయించారు, తర్వాత తాను చేయించుకున్నారు. కౌసల్యానందవర్తన అన్నారు మహానుభావుణ్ణి. ఆ తల్లులకు ఎంత ప్రీతో, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఆకాశంలోకి వచ్చి చూస్తున్నారట రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని. నందిగ్రామం నుంచి బయలుదేరారు. ఎప్పుడైనా ఊరిరిగింపుగా బయలుదేరినప్పుడు ముందొక పెద్ద ఆయన ఉండాలి, వెనకొక పెద్ద ఆయన ఉండాలి. అందుకని ముందొక పెద్ద ఆయన్ని కూర్చోబెట్టాలి కాబట్టి దశరథ మహారాజు గారు ఎక్కినటువంటి శత్రుంజయం అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టారట. ముందు సుగ్రీవుడు ఏనుగెడుతోంది, మధ్యలో రామచంద్రమూర్తి రథం మీద వెడుతున్నారు. ఆనాడు సారథి పట్టుకోవడానికి వీల్లేదని ఎంతో సంతోషంగా అన్నయ్య కారు తమ్ముడు డ్రైవ్ చేసినట్టు సాక్షాత్తుగా భరతుడు పగ్గాలు పట్టుకు తోలుతున్నట్ట. ఆ లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఛత్రం పట్టుకున్నట్ట, లక్ష్మణుడు పక్కన వింజామర వీస్తున్నట్ట. ఆ అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని చూసి ఆ విభీషణుడు పొంగిపోతూ వ్యాలవ్యజనాన్ని పట్టుకున్నట్ట. ఆ రథం విడుతోంది. కొన్ని వేల మంది వానరులు కామరూపధారులై మంచి వస్త్రములను ధరించి పక్కన పెడుతున్నారట. కౌసల్యా, సుమిత్ర, కైకేయులు సీతమ్మ తల్లికి మంగళ స్నానం చేయించారు. అమ్మవారితో పాటుగా వానరుల భార్యలందరికీ కూడా మంగళ స్నానం చేయించారు. వారికి తగినటువంటి బట్టలు కట్టుకున్నారట. కట్టుకుని కొన్ని వేల ఏనుగుల మీద వానర వీరులు వానర కాంతలు ఎక్కారట. వాళ్ళ అయోధ్య పట్టణాన్ని అంతటినీ చూస్తున్నారట. ప్రతి ఇంటి ముందు ముగ్గులు పెట్టారట, రంగవల్లులు పెట్టారట, ధ్వజములు ఎత్తారట, పతాకములు ఎగరేశారట. అందరూ ఇళ్ల ముందుకొచ్చి రామో రామో రామః, రాముడు 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 తప్ప ఎవరి నోట విన్నా వేరొక మాట లేదుట. రాముడు పూర్వభాషీచ రాఘవ, వేరొకరొచ్చి తన్ని పలకరిస్తే రాముడికి చిన్నతనంగా ఉండేట, వాళ్ళు వచ్చి నన్ను పలకరించడమా, నేను ముందు పలకరించద్దు అని. రథంలో వెడుతూ ఆ ఏమండి బాగున్నారా బాగున్నారా అని అందరినీ పలకరిస్తున్నట్ట రాముడు. అలా విడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పోసేసినటువంటి బంగారు పోతలా ఉన్నారట హనుమ. తెల్లటి వస్త్రం కట్టుకుని మహానుభావుడు ఆ పక్కన నడిచి వెడుతుంటే అరిగరిగరిగరిగో ఆయనేట హనుమ, ఆయనేట 100 యోజనముల సముద్రాన్ని దాటారు, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టారు, రాక్షసుల్ని సంహరించారు, రాయబారం చెప్పారు, రామచంద్రమూర్తిని అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్లడంలో ఉపకరించారు, సీతమ్మని రాముణ్ణి కలిపిన వారు ఆయనేట అని చూపిస్తున్నారట. అంతమంది ఆయనేనా హనుమంటే, ఆయనేనా హనుమంటే అని ముందు నుంచి చూసేవాడు, వెనక నుంచి చూసేవాడు, పక్క నుంచి చూసేవాడు, ఆయన నడిచొస్తుంటే పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళి ఆయన నడిచొస్తుంటే అలా నిలబడి నమస్కారం చేస్తూ ఆయన దగ్గరికి వచ్చి చూసేవాడు. అందరినీ సంతోషంగా చూస్తూ దివ్యమంగళమైనటువంటి విగ్రహం అంతటి మూర్తి ఆ అభయహస్తాన్ని చూపిస్తూ ఆ రాముడి పక్కన రథం పక్కన నిలబడి నడుస్తూ హనుమ పెడుతున్నారట. ఇలా అయోధ్య పట్టణాన్ని చేరుకున్నారు. మరునాడు పట్టాభిషేకం. ఎవరి పట్టాభిషేకానికి అలా జరగలేదు. 500 నదుల నీరు తీసుకొచ్చారు, 4 సముద్రముల నీరు తీసుకొచ్చారు. వానరములన్నీ వెళ్ళి రామచంద్రమూర్తిని సింహాసనం మీద కూర్చోపెట్టారు. భరతుడు వచ్చి అన్నాడు, పూజితా మామికామాత దత్తం రాజ్యమిదమ్మ తత్తదామి తవైవాహం భుంచరాజ్యమ కంటకం. అన్నయ్య, ఇన్నాళ్ళు అన్నగారి మాట పాటించి 14 సంవత్సరములు ఈ రాజ్యము నీ ప్రతినిధిగా పరిపాలించేటటువంటి భాగ్యమును నాకు కల్పించావు, కానీ అన్నయ్య ఒకే అరణ్యములో గుర్రము గాడిద ఉంటే, కాకి హంస ఉంటే హంస నడకని కాకి అనుకరించగలదా, గుర్రపు నడకని గాడిద అనుకరించగలదా? ఎవరి బలం వారిదే అన్నయ్య, నువ్వు పరిపాలించవలసినటువంటి రాజ్యాన్ని నేను పరిపాలించగలనా? కనుక నువ్వే అనుభవించు, నువ్వే పరిపాలించన్నట్ట. తప్పకుండా పరిపాలిస్తానని రామచంద్రమూర్తి అంగీకరించిన తరువాత భరతుడు ఒక మాట అన్నారు, ఇదే భరతవాక్యం అంటారు. ఆ భరతవాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఇప్పటికీ రామచంద్రమూర్తి పుట్టినరోజున రామ కళ్యాణం చేసి పట్టాభిషేకం చేస్తాం. సరే, ఇవాళ నాకు దాన్ని వివరించడానికి ఆ జ్యోతిష్ సంబంధం చెప్పడానికి టైం లేదు, కనుక దాని జోలికి నేను వెళ్ళటం లేదు. యావద్ ఆవర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం ఇహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయా అన్నాడు. ఎంత కాలం ఈ భూమండలం ఉంటుందో, ఎంత కాలము సూర్యచంద్రులుంటారో, అంత కాలము దీనికి స్వామివి నువ్వు. నీదైనటువంటి దాన్ని నాకిచ్చి నేను అనుభవిస్తుంటే నా ఆనందమును చూసి నువ్వు ఆనందం అనుభవిస్తున్నావు, తప్ప ఇది నాది కాదు. నమమ నమమ నమమ, ఇది నాది కాదని రామచంద్రమూర్తి పాదారవిందముల యందు రాజ్యమును సమర్పించి కృతకృత్యుడయ్యట భరతుడు. ఆ రోజున వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాచ్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని మహర్షులందరూ వచ్చి ఈ పుణ్యనదీ జలములను రామచంద్రమూర్తి మీద అభిషేకం చేసి పట్టాభిషిక్తుండి చేశారు. రాముడు సీతాసహితుడై సింహాసనమునందు రాజై కూర్చున్నారు. కూర్చుని మహానుభావుడు బ్రాహ్మణులకి 1,00,000 బంగారు కాసులు, నాణెములు, గోవులు, వృషభములు, భూమి అన్నిటినీ దానం చేశారట. ఆయన అశ్వమేధ యాగం చేశారు, పౌండరీకము చేశారు, వాజపేయము చేశారు. రాముడు రాజై ఉండగా ఎవరికి ఏ లోటు లేదు. అందరినీ పిలిచారు, అంగదుణ్ణి పిలిచారు, అంగదములను ఇచ్చారు, రత్న వైఢూర్యములు పొదగబడినటువంటి భుజకీర్తులు ఇచ్చారు, సుగ్రీవుణ్ణి పిలిచారు, సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి మణుల మాలనిచ్చారు, అలా అందరికీ అన్ని కానుకలు ఇచ్చారట. చిట్ట చివర హనుమని పిలిచి తెల్లటి వస్త్రముల యొక్క జతని హనుమ చేతిలో పెట్టారట. హనుమకి తెల్లటి వస్త్రములంటే మహాప్రీతి ఆయనకి. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, బంగారు కన్నులతో పచ్చటి రంగుతో తెల్లటి బట్టలు కట్టుకుని ఉంటారు హనుమ. అందుకని ఆ తెల్లటి వస్త్రముల ద్వయాన్ని ఇచ్చారట. దానితో పాటుగా అందరికీ అన్ని కానుకలు ఇచ్చేసిన తర్వాత అప్పుడు లక్ష్మణుణ్ణి పిలిచారట. పిలిచి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాంబలేన, ధర్మజ్ఞ లక్ష్మణ వచ్చి పట్టం కట్టుకోబోయ్ యవరాజ్య పట్టాభిషేకం అన్నట్ట రాముడు. లక్ష్మణుడు తనకన్నా పెద్దవాడైన భరతుడు ఉండగా యవరాజ్య పట్టాభిషేకం చేసుకోవచ్చా? కానీ మా అన్నయ్యతో పిలవకపోయినా 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళి అన్ని కష్టాలు పడ్డాను, మాట మాత్రంగా కూడా లక్ష్మణ యవరాజ్య పట్టాభిషేకం చేసుకో అనలేదు మా అన్నయ్య, అనుంటే నేను తీసుకుంటానా కానీ అనలేదు, అని రేపు పొద్దున్న అనిపోతాడేమోనని నిజంగా అంటాడా లక్ష్మణుడు? అనడు. కానీ లక్ష్మణుడి యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నారు రామచంద్రమూర్తి. అందుకని ధర్మజ్ఞ ధర్మము తెలిసినవాడా, వచ్చి పట్టాభిషేకం చేసుకో. భరతుడు పైన ఉండగా తను చేసుకుంటారా? ఆయన అన్నారు, అన్నయ్యా నాకు నీ సేవ తప్ప వేరొకటి అక్కర్లేదు, అందుకని నాకు అక్కర్లేదు అన్నయ్యా పెద్దవాడు భరతుడికి పట్టాభిషేకం చేయమన్నారు. భరతుడికి రాముడు ఏది చెప్తే అదే శాసనం, చెప్పులు ఇచ్చి పట్టుకెళ్ళరా నువ్వు రాజ్యం వేలు సింహాసనంలో పెట్టమంటే తత శిరసకృత్వాతు పాదుకేన భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్యా శత్రుఘ్నేన సమన్విత అయోధ్యకాండ. ఆ పాదుకులు తల మీద పెట్టుకుని వెళ్ళిపోతాడు భరతుడు. అంతటి భక్తి, అందుకని వచ్చి యువరాజ్య పట్టం కట్టుకో అన్నారు రామచంద్రమూర్తి. వెంటనే యువరాజుగా పట్టాభిషేకాన్ని పొందాడు. అందరికీ అన్ని కానుకలు ఇచ్చేశారట. ఇచ్చేసిన తరువాత సీతమ్మ తల్లి మళ్ళీ తన మెడలోంచి ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుందిట. అది తెల్లటి ముత్యాల మాల. తీసి చేత్తో పట్టుకుని వానరులందరి వంక చూసిందిట. చూసి రాముడి వైపు చూసిందిట. రాముడు అన్నట్ట, ప్రదేహి శుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సర్వశ అన్నట్టు. సీత, నీ చేతిలో ఉన్న హారాన్ని నువ్వు ప్రత్యేకం ఎవరికో ఇవ్వాలనుకుంటున్నావు ఇయ్యి, కానీ అది ఎవరికి ఇస్తావో తెలుసా? బుద్ధి, పౌరుషము, పరాక్రమము వీటన్నింటితో పాటు నీ సౌభాగ్యమునకు ఎవరు కారకులో వారికి దీన్ని ఇయ్యి అన్నారట. ఆమాల వెంటనే అమ్మ పాదాల దగ్గర కూర్చున్న హనుమకి ఇచ్చేసిందిట. ఆయన ఎక్కడ కూర్చుంటారు? ఇన్ని చేసి ఎప్పుడు ఆ సీతారాముల పాదాల దగ్గర ఇలా నమస్కారం పెడుతూ కూర్చుంటారు మహానుభావుడు. ఆయనకి ఇవ్వగానే ఎవరో కొంతమంది దాన్ని పగలగొట్టారు, రాముడు లేరన్నారు, గుండెలు చీల్చారు, పిచ్చి మాటలు చెప్తారు, అవన్నీ బుద్ధిమతాంబరిష్టం. ఆయన అలాంటి పిచ్చి పనులు చేసేవారు కాదు. ఆయన ఆ మాల తీసి మెడలో అలంకారం చేసుకున్నారు. శోభించారట అమ్మవారిచ్చినటువంటి మాల చేత. అటువంటి హనుమతో కూడినటువంటి సీతారామ లక్ష్మణులను దర్శనం చేసి సమస్త లోకములు పొంగిపోయేట. దాని గురించి ఒక మాట చెప్తారు. ఇది అవాల్మీకం, వాల్మీకం కాదు, కానీ నేను అస్తమానం ఈ విషయం చెప్తూ ఉంటాను సాధారణంగా. ఎవరు చెప్పారో కానీ దీన్ని చాలా గొప్పగా చెప్పారు రామ హనుమ యొక్క భక్తి గురించి. లక్ష్మణ భరత శత్రుఘ్నులతో సహా రాముడు రాగానే రాముడి పనులు ఎవరు ఏం చెయ్యాలో అందరూ లిస్టు వేసేసుకున్నారట. హనుమ వచ్చి అడిగారట నేనేం చెయ్యాలని. అయ్యో హనుమా, నిన్ను మర్చిపోయాం, అన్ని పనులు పనిచేసుకున్నాను, నీకేం పని లేదన్నారట. అంటే హనుమన్నారట, లేకపోవడం ఏమిటి, మహారాజు ఆవలించినప్పుడు తన చిటికి తాను వేసుకోకూడదు, అందుకని ఆయన ఎప్పుడైనా ఆవలిస్తే నేను చిటికేస్తానన్నారట. పోనీ దానికే ఉంది, అలాగే చెయ్యన్నారట. ఏమో ఎప్పుడు ఆవలిస్తాడో రాముడు, అందుకని కాళ్ళ దగ్గరే కూర్చుని ఉండేవారట. రామచంద్రమూర్తి అరణ్యవాసం చేసి ఇంటికొచ్చిన మొట్టమొదటి రోజు రాత్రి హంసతూలిక తల్పాన్ని అలంకరించి ఎంతో సంతోషంగా సీతమ్మ తల్లి ఎదురు చూస్తుండగా రామచంద్రమూర్తి లోపల చేరి పాన్పు మీద ఇద్దరు ఇలా కూర్చున్నారట. కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపించి ఏమిటా అని చూస్తే కింద హనుమ, హనుమా ఇక్కడ కూడా నువ్వు అన్నారట. ఏమో స్వామి, నీకు ఆవలితోస్తే నా పన్నే చెయ్యొద్దు అన్నారట. వెంటనే లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని పిలిచి ఈయన పని ఇంతకుముందు ఏదుందో అది ఇవ్వండి, లేకపోతే ఇలా కూర్చుంటున్నాడు అన్నారు. అప్పుడు మళ్ళీ స్వామి, నువ్వు ఎప్పుడు రామరక్షకుడు అయ్యి అక్కడే ఉండు పాదాల దగ్గర, అంటే మళ్ళీ పాదాల దగ్గర కూర్చోవడం. అంటే ఇది నిజంగా వాల్మీకం కాదు చూడండి, కానీ హనుమ యొక్క భక్తికి పరాకాష్ఠ. అందుకు చెప్పానంతే. అందుకని అదిగో అలా రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చునుండగా నెలకి 3 వానలు పడేవిట. ఎవ్వరూ కూడా భర్త జీవించి భర్త మరణించగా భార్య బ్రతికి ఉండడం, పెద్దవాళ్ళు బ్రతికి ఉండి పిల్లవాళ్ళు మరణించడం, పిల్లలకి పెద్దవాళ్ళు ప్రేతకార్యం చేయడం, దొంగలొచ్చి దోచుకుపోవడం, క్షామన్ రాజ్యంలో ఏర్పడడం, పరదేశీయులొచ్చి దండయాత్ర చేసి ఆక్రమించడం, ఇలాంటివి రామరాజ్యంలో తెలియవుట. రామరాజ్యంలో ఎవరైనా దుర్మార్గుడంటే ఇద్దరినే చెప్పుకునేవారట. ఎవరంటే రాముని చేత చూడబడనివాడు, రాముని చూడనివాడు. ఆ ఇద్దరు రామరాజ్యంలో లేరుట. సార్ నెలకి 3 వానలు. ఏ స్త్రీని చూసినా పుణ్యస్త్రీ అయి పతివ్రతగా 5 తనంతో పసుపు కుంకాలతో ఉండేదిట. ఎక్కడ చూసినా ధనంతో ధాన్యంతో ప్రజలందరూ శోభిల్లుతూ ఉండేవారట. ఆత్మతత్వంతో నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నల్పభోగవాన్, నా మృష్టభోజి, నా దాత, నా సుగంధశ్చ విద్యతే, నా మృష్టో, నానులిక్తాంగో, నా పెనంగరిష్కృక్, నా హస్తాభరణో, నాపి విద్యతే, నాప్యనాత్మవాన్. తిననివాడు లేడు, పెట్టనివాడు లేడు, తృప్తి లేనివాడు లేడు, తలపాగా లేనివాడు లేడు, ఆభరణములు లేనివాడు లేడు, ఐశ్వర్యము లేనివాడు లేడు, అతిథి మర్యాద తెలియనివాడు లేడు, ఆత్మతత్వం మెరుగనివాడు లేడు, తృప్తి లేనివాడు లేడు. అంత హాయిగా ఉండేది రామరాజ్యం. ఇది ఆర్షము, పరమసత్యము. ఎవరు ఈ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండని, పట్టాభిషేకాన్ని ఒక పౌరాణికుని చేత ఆయనకి సమున్నత స్థానమిచ్చి కూర్చుని చేతులు ఉంచి, చేతులు కైమోర్చి, శిరస్సు ఉంచి ఇది సత్యమని నమ్మి వింటున్నారో అటువంటి వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము ప్రసరిస్తుంది. ఆ అనుగ్రహము చేత వారికి ఉన్నటువంటి సమస్త దోషములు సమస్త దుఃఖములు ఉపశమిస్తాయి. పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, వర్షములు పడతాయి, దేశమంతా సస్య సమృద్ధితో పంట సమృద్ధితో ఆనందముగా ఉంటారు. పిల్లలు లేనటువంటి వారికి, వివాహమై రజస్వలైనటువంటి వారికి పుత్ర సంతానం కలుగుతుంది. ఈ సుందరకాండ విన్నటువంటి ఆడపిల్లలకి వివాహము కాని వారుంటే యోగ్యుడైనటువంటి వరుడు వచ్చి తొందరలో వివాహం అవుతుంది. దూరదేశంలో బంధువులు ఉండిపోతే అటువంటి బంధు సమాగమం తొందరలో జరుగుతుంది. పితృదేవతలందరూ సంతోషిస్తారు. చాతుర్వర్ణముల వారు ఎవరెవరు ఏ రంగములో ఉంటే ఆ రంగములో ఉన్నవారు వృద్ధిని పొందుతారు. ఇంతటి మహత్ఫలితాన్ని పొందాలి అంటే ఒక్క నియమం మాత్రం చెప్పారు, నువ్వు ఇంతసేపు ఏమీ చెప్పకపోయినా నీకు ఫలితం కావాలంటే మాత్రం ఈ మాట చెప్పి తీరాలి అన్నారు. ఏమిటా మాట? అందరూ అనాలి. నేను మూడు మాటలు అంటాను, మీరందరూ కూడా అనండి. మా స్వామి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క బలము పెరుగుగాక. ఆ విష్ణువే రాముడు, ఇది కాదు నేను అంటాను, అది అందరూ కాదు. ఎందుచేతంటే ఈ మాట వచ్చేటట్టే సంస్కృతంలో కదా చెప్పవలసింది. శ్వేతవరాహ కల్పే అంటే తెల్ల పంది కల్పే అని తెలుగులో చెప్పచ్చు, కానీ తెలుగులో చేస్తామా పూజ? చెయ్యం, దానికి సంస్కృతమే సాధనం. అందుకని నేను చెప్పిన మాట మీ అందరూ కూడా మూడు మాటలు, ఎవ్వరూ సిగ్గుపడద్దు. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చిన తరువాత అసలు గట్టిగా మాట్లాడకూడదు. ఇవాళ స్వామి ఎంత కృప వహించాడో చూడండి. పట్టాభిషేకం సభామంటవనంలో జరుగుతుంది, కానీ ఎప్పుడైనా ఓపెన్ ఎయిర్లో జరుగుతుంది ఆ పట్టాభిషేకం? అలా పట్టాభిషేకం ఓపెన్ ఎయిర్లో చెయ్యొచ్చా? చెయ్యకూడదు. మనం అక్కడే పట్టాభిషేకం అనుకున్నాం, పిల్లలు తెలియదు వీళ్ళకి. నా పట్టాభిషేకం బయట చేసుకుంటారా? రండిరా అని అందరూ కూర్చుందరు. కానీ ఎప్పుడు నిర్ణయించేశాడు? ఎంత సభామంటపం కట్టాడో చూడండి. ఇంతమంది రండిరా అన్నాడు, లోపలికి పిలిచాడు, తన ధ్వజస్తంభం దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని అన్నీ వింటున్నాడు, పైన కూర్చుని పక్కన కూర్చుని చుట్టూ కూర్చుని అన్నీ వింటున్నాడు. ఆయన మురిసిపోతున్నాడు. ఇవాళ సీతమ్మ తల్లి బుగ్గలు ఇరుపెక్కిపోయి ఉంటాయి చూడగలిగిన కన్నుంటే. రామచంద్రమూర్తి ముఖంలో ఆనందం తాండవిస్తుంటుంది. అసలు మా స్వామి హనుమ ఒంటికి పులకాంకురాలు లేచిపోతాయి, అంత పొంగిపోయి ఉంటారు. ఆ పొంగే కదా అమృతాక్షతలై పైనుంచి వర్షంగా పడింది. అందుచేత అందరూ చెప్పండి, బలం విష్ణోః ప్రవర్ధతాం. మళ్ళీ అనండి, బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు. వశిష్ఠ మహర్షిని చూసినట్టుందండి, మాకు వశిష్ఠ మహర్షిని చూసినట్టుంది. సాక్షాత్తు వశిష్ఠుడే ఆశీర్వచనంత ఆనందంగా ఉందండి. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ 9వ తారీఖు సాయంకాలం 6:30 మనం ఇదే వేదిక మీద కలుసుకుంటాం. ఆనాడు కలుసుకున్నప్పుడు పరమేశ్వరుడు నా చేత లలితా పంచరత్నములు, మహేశ్వర పంచరత్నములు వ్యాఖ్యానం చేయిస్తాడు. శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి ఆ స్తోత్రం నిద్ర లేవగానే చదువుకున్నంత మాత్రం చేత అపారమైనటువంటి రక్షణ ఇయ్యగలిగినటువంటి మహోత్కృష్టమైన స్తోత్రం అది. దాన్ని 6 రోజులు వ్యాఖ్యానం చెయ్యాలని సంకల్పం ఇచ్చినవాడు వాడే, చేయించబోతున్నవాడు వాడే. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. గొప్పతనం ఏదైనా ఉంటే ఆ మధునూరి శోభనా తలపతిరావు గారిది, దొరగారిది, గోపి గారిది. ఇంచేతనంటే మహానుభావుడు ముందు వెనక నీటి చుక్క పడినా తడిసిపోకుండా ఆ పార్వతీ పరమేశ్వరుల్ని, శంకరాచార్యులు వారిని లామినేట్ చేసి ఆ లోపల స్తోత్రం పెట్టి ఆ ప్రసయజమాని రమణారావు గారు దాన్ని ఒక యజ్ఞం కింద చేశారు మహానుభావుడు. ఆ కార్డులు రెడీ అయ్యాయి. ఆ 9వ తారీఖు సాయంకాలం పచ్చి పెట్టి అందరితో ఆ స్తోత్రం చెప్పించి చేయిస్తాం. ఇవాళ మాత్రం మంగళాశాసనం అయిపోయే వరకు దయచేసి ఎవ్వరూ వెళ్ళిపోకండి.